ఆకుడు భారత అంటే అండి, భారత అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ ఈ పిక్చర్ చూడగానే ఒకవేళ చాలా మంది భారతలు ఉన్నారనుకుంటే పిక్చర్ చూడగానే అర్థమైపోతుంది. అంటే ఇంకా నాన్నగారి పక్కన ఎవరు ఉండలేకపోయినా భారత అంటే మాత్రం మనందరికి ఎప్పుడు కనిపిస్తూ వచ్చారు అనమాట. అంటే టిల్ నాన్నగారు బాడీ విడిచిపెట్టే వరకు కూడా గత బహుశా 30 మేము ఫస్ట్ టైం నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అన్ని సంవత్సరాలు ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ టూ పీపుల్ ప్రామినెంట్లీ ఎవరు అంటే మన విజయాంటి భారత ఆంటీ. తర్వాత తర్వాత ఇంకా అంటే ప్రారంభంలో నిరంతరం అంటే ఇంకా ఫరెవర్ గురువు గారితో ఉండే అవకాశం అందరికీ సాధ్యం కాదండి. బట్ అంటే ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఉండడమే కాకుండా ఆయన ప్రతి మీటింగ్కి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు బహుశా 30 సంవత్సరాలు ఇంకా పైన నేను జిన్నూరే కాదు అరుణాచలమే కాదు నాన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రయాణాలే కాదు ఆయనతో అంటే ఎంత క్లోజ్ అసోసియేషన్ అంటే ఆంటీది అంటే వెరీ రేర్ అనమాట. అండ్ ఎక్కడ ఆవిడికి అసలు ఆవిడ బాడీ ఆవిడకి స్పృహ ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఎనర్జీ అంటే ఏజ్తో నిమిత్తం లేకుండా ఎప్పుడు హైలీ ఎనర్జెటిక్ అనమాట. అండ్ ముట్టుకుంటే ప్రవాహం కింద సబ్జెక్ట్ వస్తుంది ఆవిడకి. అండ్ కంప్లీట్ గా భయ నాన్నగారు దయ అండి. అండ్ లైఫ్ అంతా కూడా ఆవిడ స్పిరిచువల్ పైకి అలా నవ్వుతూ సరదాగా జోకులేస్తూ కనిపిస్తూ ఉంటారు. ముట్టుకుంటే సబ్జెక్ట్ ప్రవాహంలో వస్తుంది అందరికీ తెలుసు మన భారతి భారత అంటే. సో ఆవిడ మాటల్లో విందా ఆవిడ టైం ఎక్కువ తీసుకొని నేను భారత అంటే
గురు రూపమైన కరుణా సముద్రమా కృపచేసి మమ్మేలు శ్రీ నాన్న గురుదేవ. అమ్మా ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ మొదలు పెట్టారంటే ఈ ప్లాట్ఫారం మీదకి మనం ఉషా గ్రీష్మ వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే మన నాన్నగారి యొక్క స్మృతులు మనం ఏంటంటే నాన్నగారితో మనకున్నటువంటి అనుబంధమే మనకి నాన్నగారి స్మృతులమ్మా. అంటే నీ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి ఈ స్మృతులు, ప్రతి ఒక్క భక్తులకి ఉన్నాయి నాన్నగారితో ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి ఆ స్మృతుల్ని మళ్ళీ మనకి జ్ఞాపకానికి తీసుకొస్తున్నారమ్మా ఈ ప్లాట్ఫారం ద్వారా మనకి. అదమ్మా అలా చేస్తున్నారు కాబట్టి ఆ ద్వారా ప్రతి భక్తులు కూడా మళ్ళీ నాన్నగారి జ్ఞాపకాల్లోకి ప్రతి భక్తురాలని కూడా తీసుకెళ్తున్నారమ్మా. ఇది ఇక్కడ ఉన్నటువంటి వైభవం అమ్మా. అది అంటే నేను రాబోయేది గురు పౌర్ణం కదమ్మా. ఆ గురు పౌర్ణం గురించి ఊరికే రెండు మాటలు చెప్తానమ్మా. ఎలాగంటే గురువున్న ప్రతి వాడు కూడా తమ గురువుని ఆరాధించుకుని పూజించుకునే రోజునే గురు పౌర్ణమి అంటారు. అందుచేత మన ఆదిగురు ఎవరంటే వ్యాసుడు. ఆ వ్యాసుడు పుట్టినరోజునే గురు పౌర్ణగా మన పూర్వీకులు నిర్ణయించారు. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే ప్రకాశాన్ని అందించేవాడు గురువు. కర్మ ఫలదాత ఈశ్వరుడు, కానీ జ్ఞాన ఫలదాత గురువు. అంటే ఈశ్వరుడు అంటే మన కర్మకు ఫలితాన్ని ఇచ్చేస్తాడు, కానీ మనల్ని ఆ కర్మ చక్రం నుంచి విడుదల చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. గురువు అమ్మ ఏ అంటే ఇప్పుడు మన నాన్నగారు, అసలు నాన్నగారు పేరంటే ఒక రోజు నాకు ఎలా తిరుగుతుందంటే నాన్న అనే రెండు అక్షరాల్లో కూడా నా అంటే నారాయణుడు, నా అంటే నమశివాయ, అంటే శివకేశవులు ఇద్దరు కూడా ఆ పేరులో ఉన్నారమ్మా. అది ఆ పేరు యొక్క వైభవం. అది అమ్మా తర్వాత అంటేనమ్మా మామూలుగా ఏంటంటే మామూలుగా నా జీవితం గురించి కొన్ని మాటలు చెప్తానమ్మా. ఎలాగంటే మాది పోడూరు అమ్మా, పుట్టిల్ పోడూరు మాది. అయితే మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు భగవాన్ ఉండగా భగవాన్ దర్శనం చేసుకున్నారమ్మా అరుణాచలం వెళ్ళి. వాళ్ళిద్దరును భగవాన్ దగ్గరికి వెళ్ళి భగవాను దర్శనం చేసుకుని వచ్చిన అదృష్టవంతులు అమ్మ వాళ్ళిద్దరునే. తర్వాత మా నాన్న మా అమ్మ కూడా ఏమో మలయాళ స్వామి భక్తులమ్మ, మలయాళ స్వామి శిష్యుడు. మలయాళ స్వామి అమ్మ పోడూరు మా ఇంటికి అమ్మ రెండు సార్లు వచ్చారమ్మ. వచ్చి ఏంటంటే ఎక్కువ భగవద్గీత గురించి చెప్పేవారమ్మ ఆయన. ఆ భగవద్గీత గురించి గీత సప్త యజ్ఞాలని 7-8 రోజులు మా ఇంట్లో ఉండమ్మ. సంవత్సరానికి ఒకసారి ఆ భగవద్గీత గురించి బోధించేవారమ్మ ఆయన మలయాళ స్వామి. తర్వాత మలయాళ స్వామి దేహం వదిలిపెట్టాక ఆయన శిష్యులు పీఠాధిపతులు ఒకరి తర్వాత ఒకరు విమలానందని విద్యానందని ఇలాగా ఆయన తర్వాత ఆయన శిష్యుల పరంపరంగా వచ్చి ప్రతి సంవత్సరం కూడా అలాగా మా ఇంట్లోకి వచ్చామ్మ. అలా భక్తులు పుణ్యాత్ములు సాధు పురుషులు అలాగా ఎందరో మా తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరి ద్వారా కూడా అందరికీ కూడా ఈ విధంగానమ్మా మా మా ఇంట్లో అలా జరిగేదమ్మా. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా మేము మా ఇంట్లో కాషాయ బట్టల వాళ్ళని ఆ మహాత్ముల్ని చూసాం కానమ్మా. ఇంకోటి మేము ఎరగమమ్మా. అలాగే దానాలు ధర్మాలు అలా చేశారు వాళ్ళు. అటువంటి పుణ్యాత్మల గర్భంలో నేను పుట్టానంటేనమ్మా. అంటేని ఒకసారి నాన్నగారు ఎలా చెప్పారంటే కృష్ణుడు అన్నాడంట. కృష్ణుడు అర్జునుడు అడిగాడంట. ఎలా అడిగాడంటే కృష్ణ మోక్షమే గమ్యమని నువ్వు చెబుతున్నావు కదా, మోక్షమే గమ్య అయితే ఈ లోపలో కనుక మాకు మరణం వచ్చి కనుక మేము చనిపోతే మా దటేంటి కృష్ణ అన్నాడంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, అర్జున నా భక్తులు ఎన్నటికీ చేతరు అర్జున, యోగులు ఇంట్లో జ్ఞానులు ఇంట్లో భక్తులు ఇంట్లో అటువంటి తల్లి గర్భంలో నా చేతులతో నేను ప్రవేశ పెడతానమ్మా ప్రవేశ పెడతాను అర్జున అన్నాడంట కృష్ణుడు. ఈ మాట నాన్నగారు దేవారాణి డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో ఈ మాట చెబుతా అలా రెండు చేతులు సాగేసి భగవంతుడే మనకు ప్రమాణం చేస్తున్నాడమ్మా, భగవంతుడే మనకు ప్రమాణం చేస్తున్నాడమ్మా. ఏమనంటే ఇప్పటికీ కూడా నా భక్తుల చేతిలో వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళని నేను చూసుకుంటాను అన్నాడంట. అదంటమ్మ భగవంతుడు చేసిన మన ప్రమాణం అది. కాబట్టి ఇక్కడ మళ్ళీనమ్మ ఇలాగ ఏంటంటే అందుచేత అటువంటి తల్లిదండ్రుల గర్భంలో పెట్టినందుకు ఇంకా అది ఎంతో నా పుణ్యఫలం అనుకుంటానమ్మా. అలాగా అలాగా అయిపోయాక అలా జరగ తర్వాత నాన్నగారి దగ్గరికి ఎలా వచ్చానంటేనమ్మా అలాగా ఒకసారమ్మా భగవాను నా స్వప్నం భగవాన్ ఎదురుకుండా నాకు దర్శనం ఇచ్చారమ్మా. ఒక రోజు సాయంకాలం ఇలాగా తపన పడుతుంటే ఏంటి ఏంటి భగవంతుని పొందటానికి మనకి ఏమైనా మార్గం ఉందా ఎలాగా అని చెప్పి నేను తపన పడుతుంటే సాక్షాత్ భగవాన్ వచ్చి దర్శనం ఇచ్చారమ్మా నాకు మా ఇంట్లో. ఇవ్వగానే నేనేం చేశానంటే అయ్యి బాబు ఇదేంటి భగవాన్ వచ్చాడేంటి, అయితే భగవాన్ గురించి తెలిసిన వాడు నాన్నగారు ఉన్నారు కదా మనకి దగ్గరలోని అని తెలుసుకుని వెంటనే ఆ కృష్ణమైన పోడూరు కృష్ణమైన మాకు ఊరిన అవుతారమ్మా. ఆవిడని మొన్నాడు పొద్దుటే ఆవిడ దగ్గరికి వెళ్ళి వదినా నన్ను ఒకసారి నాన్నగారి దగ్గర తీసుకెళ్దా అని అడిగానమ్మా. అడిగేటప్పటికి ఆవిడ ఏం చేశారంటే అలాగేనమ్మా తప్పకుండా అని మొన్నాడే నేను నా ఆవిడ కలిసి నాన్నగారి దగ్గరికి వెళ్ళాము. నాన్నగారి దగ్గరికి వెళ్తే నాన్నగారితో ఆవిడ ఏమన్నారంటే వీడు మా ఆడగొచ్చండి అని చెప్పారు. ఆవిడ చెప్పగానే నాన్నగారు నా వంక చూసి అన్నారమ్మా, అమ్మా నీకేం కావాలి అని అడిగారు. అడిగితే నేనన్నాను నాకు నాకు శాంతి కావాలి నాన్నగారు అన్నాను. హలో 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 అదే అమ్మా, అంటేనే అప్పుడు నాన్నగారు నన్ను ఏమన్నారంటే నీకు ఏం కావాలమ్మా అని అడిగారమ్మా. అడిగితే అన్నాను నాన్నగారు నాకు శాంతి కావాలి అన్నా. నాన్నగారే నాన్నగారు నన్ను చూశాను నీకు 2-3 రోజుల్లో నీకు శాంతి వచ్చేస్తుంది అమ్మా అన్నారు. అని అన్నాక తర్వాత ఏం చేశారంటే నేను అడగలేదమ్మా ఆయన ఏం మనం ఏమంటారంటే ఏ నామం చేసుకుంటామమ్మా అంటారు మనం మంత్రం అడిగితే. కానీ ఆయన కానిగా నాకు ఏమి ఇచ్చారంటే ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని మంత్రాన్ని ఇచ్చారమ్మా నాకు. ఇచ్చి ఏమన్నారంటే ఇది ఇది అస్తమానం నువ్వు స్మరించుకోమ్మా అని చెప్పారు. సరే అని చెప్పి అయిపోయిందమ్మా. అక్కడి నుంచి బయలుదేరి మేము బస్సులో మళ్ళీ పోడూరు వచ్చేసుకుంటే ఆ కృష్ణవేణి ఏమన్నారంటే మీరు నాన్నగారి దగ్గర మీరేమో మంత్రం తీసుకున్నారు, నాన్నగారికి మీరు పాదపూజ చేసుకోవాలి అన్నారు ఆవిడ బస్సులోని. నేనన్నాను దానికే ముందు వదిలే తప్పకుండా చేసుకుంటాను అన్నాను. అన్నానమ్మా ఇంటికి వచ్చేసానమ్మా. ఇంటికి వచ్చేసారట అమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ రోజు రాత్రి భగవాన్ నా స్వప్నంలోకి వచ్చేసాడమ్మా. ఎలా వచ్చాడంటే వచ్చి నా బెడ్రూమ్ లోని ఆ అరుణాచలాన్ని ధ్యాన మందిరంలో సోపాలో ఎలా పడుకుంటాడో భగవాన్ అలాగ వచ్చమ్మా, అలా కిందమ్మా మా బెడ్రూమ్ లో అలా పడుకుని నాకు స్వప్న దర్శనం ఇచ్చారమ్మా భగవాన్. ఇచ్చేటప్పటికి ఆయన పాదాలు ఇంతంత పాదాలమ్మా, పాదాలు చూసి ఇంకా నాకు ఆనందం వచ్చేసి భగవాన్ అన్నాను. ఆవిడ మాట గుర్తించి భగవాను భగవాను నేను మీకు పాదపూజ చేసుకుంటాను భగవాను అన్నానమ్మా. అనేటప్పటికి అప్పుడు భగవాన్ అన్నారు ఈ పాదపూజ అమ్మా అదంతా ఎందుకమ్మా, ఇక్కడ నాకు ఎంతో శాంతిగా ఉందమ్మా, ఇక్కడ ఎంతో నాకు సుఖంగా ఉన్నా ఉందమ్మా అన్నారమ్మా భగవాన్. అన్నగానే నేనేం చేశానంటే నేను భగవానికి ఏదన్నా ఇవ్వాలి కదా అని గబగబానమ్మా మా వంటింట్లోకి వెళ్ళి ఏం చేశానంటే ఫ్రిడ్జ్ తలుపు తీసి ఫ్రిడ్జ్లోని ఐసు ముక్కలతో తెచ్చి ఎంతుకొందరు భగవం మరి ఆ ఐసు ముక్కలతో తెచ్చి తొట్టి భగవాన్ చేతిలో పెట్టానమ్మా. పెట్టాకని అంటే అయ్యి ఇచ్చాను, ఒక పండుగ లేదు ఒక పలదేమ లేదు ఏంటి ఐసు ముక్కలతో ఇచ్చాను. తర్వాత మెలకు వచ్చాక ఇదేంటి భగవాన్ స్వప్నంలో ఒకటి ఎవరైనా పళ్ళు ఇస్తారు ఫలాలు ఇస్తారు ఇదేంటి నేను ఐసు ముక్కలు పెట్టేటువంటి నాకు ఒక సంవత్సరం దాకా అర్థం కాలేదమ్మా. అప్పుడు తర్వాత ఏమైందంటే ఒక సంవత్సరానికి అక్షరమే మనం చదువుతుంటేనమ్మా అందులోని ఒక ద్విపద ఏంటంటే నేత హిమముగ ప్రేమ కారణీలోని ప్రేమగా కరిగిపోవు అరుణాచల అన్న దానికి ఆ ఒక్క ద్విపద చదివేటప్పటికమ్మా ఒక్కసారి నాకు షాక్ కొట్టినట్టు అయిందమ్మా. అంటే ఏంటి దాని అర్థం, మీరే నేత హిమముగా, హిమం అంటే మంచు ముక్కమ్మా మంచు గడ్డ, మీరు మీరే నీకు గడ్డగా మారుతుంది. అంటే ఏంటి ఇప్పుడు మీరేం చేస్తున్నాం మనం ఆ నీరు పోతే ఆ పెట్టులోని మన ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అది గడ్డ కడతాను. అది ఎందుకు భగవాన్ పుచ్చుకున్నారంటే నాతోటి అక్కడ అర్థం ఏంటంటే భగవాను ఏంటంటే నువ్వు నీరే నేను నీరే, కానీ నువ్వు దేహం నేను అనుకుంటా వల్ల నువ్వు గడ్డ కట్టావు. కానీ ఆ దేహం నేననేది తలంపు కనుక నీకు పోతే అప్పుడు నువ్వు నేను ఒకటే అని ఆ దాని యొక్క అర్థం అమ్మ అప్పుడు స్ఫురింప చేశారమ్మా. అదమ్మ దాని యొక్క వైభవం. అంటే చూడమ్మా అలా జరిగిందమ్మా భగవాను. ఇంకా అప్పటి నుంచి కూడా భగవాను ఆ స్వప్నంలోకి రావటం 2 రోజులకి 3 రోజులకి భగవాన్ వచ్చేసేవారమ్మా. అలా వస్తుంటే నాన్నగారి దగ్గరికి చెప్పేసేదాన్ని, ఏం నాన్నగారు అస్తమానం భగవాన్ వచ్చేస్తారు నాకు నాన్నగారు అంటే నాన్నగారని ఎవరు నవ్వుకుని చాలా మంచిదమ్మా అలా రావటం అని ఎవరు నాన్నగారమ్మ. అలాగ అప్పటి నుంచి ఇంకా అలాగ జరిగిందమ్మా నాన్నగారితో అనుబంధం. అలా ఉండగా ఉండగా సరే ఇలాగమ్మా నా జీవితం నాన్నగారి పాదాల దగ్గరికి ఇలా ప్రవేశించానమ్మా నేను. అప్పటి నుంచి కూడా ఇంకా అసలు అని ఇంకా 2 రోజులు లేదమ్మా. సబ్జెక్ట్ అంటే ప్రాణం అమ్మా నాకు, సబ్జెక్ట్ కోసమే జీవించేదాన్ని. ఆ సబ్జెక్టు నాన్నగారు సబ్జెక్ట్ తింటుంటే ఇంక ఎంత ఆనందం అంటే నాకు తెలియనటువంటి ఆనందం వచ్చేసి మరి ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్ పట్ల అటువంటివి ఇష్టం అనమాట నాకు. దానికోసమే అలా వెళ్ళిపోయేదాన్నమ్మా, వెళ్ళిపోయే సబ్జెక్ట్ అలా ఇంత అలా చూస్తా అలా 30 సంవత్సరాలు నా జీవితం నాన్నగారి సమక్షంలో నాన్నగారి దేహం వదిలిపెట్టే వరకు కూడానమ్మా నా జీవితం ఆయన దయ వల్ల ఆయన పాదాల దగ్గర పెట్టుకుని నన్ను నా జీవితం ఆయనకి అంకితం అయిపోయిందమ్మా. నన్ను ఆయన అనుగ్రహించారమ్మా, అది ఏంటంటే ఆయనతో అనుభవాలు, ఎన్నో అనుబంధాలు. అయ్యమ్మా ఎందుకంటే గురువు యొక్క వైభవం చెప్పటానికమ్మా అది మాటల కందదమ్మా, అది వర్ణనాతీతం అమ్మా. గురు వైభవం అన్నది ఎవరి కాలికే అనుభవేక వేద్యం అమ్మా. అది అంటే ఏంటంటే ఆయన సమక్షంలో అనుభవించింది అదంతా అనుభవేక వేద్యం అమ్మా. అది అంటే చూడు నాన్నగారు ఏమనేవారు, ఆ మోక్షం పొందటం అనేది అది అనుభవేక వేద్యం అమ్మా అని చెప్పేవారు మనకి. ఏ మోక్షం పొందటం అనుభవేక వేద్యం అయితే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నాన్నగారి సమక్షంలో మనం అనుభవించినది అంతా కూడానమ్మా అదంతా కూడా అనుభవేక వేద్యం అమ్మా. దాని మాటలతో చెప్పలేమమ్మా. అసలు మన నాన్నగారు అవతారమే ప్రేమ అవతారం అమ్మా. ఈ సృష్టిలోకి సంసారగా వచ్చారు గురువు మన నాన్నగారు, కానీ ఆయన సంసారం అక్కర్లేదు, ఊరికే సంసారగా ఒప్పు పెట్టుకుని మన కోసం వచ్చిన అవతారం అమ్మా మన నాన్నగారు. ఈ సంసారాలందరినీ తరించి చేయడానికి, మన అందరినీ జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి వచ్చిన అవతారం అమ్మా మన నాన్నగారు. మనల్ని ఆయన భుజాల మీద పెట్టుకుని నిరంతరము కూడా మన గురించే ఆయన పఠించి జపించి స్మరించి గురువే మన నాన్నగారమ్మా. అందుచేత మనంత అదృష్టవంతులు ఈ లోకంలో లేరమ్మా. 40 సంవత్సరాలు ఎన్ని వందల మీటింగ్లోనమ్మా ఆయన కూడా మన అందరినీ ప్రయాణం చేయించి ఆయన సమక్షంలో పెట్టుకుని బోధించారు. మన నాన్నగారిని 8000 మంది భక్తులు మన నాన్నగారికి తప్పించి ఇంకెవరుకున్నారమ్మా? ద్వాపర యుగం కృష్ణుడికి గోపికి చెల్లింది, ఇప్పుడు ఈ యుగంలో మన నాన్నగారికి మనకి చెల్లిందమ్మా. అదేమ్మా మన నాన్నగారు మనల్ని ఆ మహోన్నతమైన మోక్షంలో పడవేసేయటానికి ఆయన దయని ఆయన సమక్షంలో మనల్ని అందరినీ పెట్టుకుని ఇంతకంటే సంపద సృష్టిలో ఏముందమ్మా? గురు సమక్షానికి మించిన ఐశ్వర్యం కానీ ఈ సృష్టిలో లేదు. గురు సమక్షమే సమర్థము, గురు సమక్షమేనమ్మా మోక్షం అంటేని. 7 లోకాల్లోని కూడానమ్మా గురు సమక్షానికి మించింది లేదమ్మా. ఆయన దయని సమక్షంలో పెట్టుకుని ఊరికే బోధ వంపమ్మా, ఆ బోధని వంపు పెట్టుకుని ఆయన హృదయమే మాటగా వచ్చి మన అందరినీ ధన్యులు చేసిందమ్మా. కాబట్టి అటువంటి దయలో మన అందరినీ కొట్టుకుపోయామమ్మా. మన అందరం కూడా దయలోని అటువంటి దైవాంశ సంభూతులమ్మా మన నాన్నగారు అంటే. ఆ గురువు యొక్క వైభవం చెప్పడానికి సముద్రానికన్నా ఒడ్డు ఉంటుంది కాదమ్మా. గురువు యొక్క వైభవాన్ని మనం చెప్పలేమమ్మా, ఒడ్డు లేదమ్మా దానికి. గురు వైభవం ఎటువంటిది అంటే మన అందరం కూడా ఆయన సమక్షంలో అనుభవించాం కాబట్టి అది అనుభవించు. మోక్షం గురించి నాన్నగారు అది అనుభవించు అనేవారు కదా, ఇది కూడా అంతేనమ్మా. ఎందుకంటే మన నాన్నగారు సమక్షానికి వెళ్ళటమే మనల్ని ఆయన బాడీలెస్ మైండ్లెస్ చేసేసమ్మా, డైరెక్ట్ గా మన హృదయాన్ని ఓపెన్ చేసేసి ఆయన హృదయంలో నుండి మన హృదయంలో పెట్టేసేవారమ్మా. అలా తీసుకువచ్చారమ్మా మన అందరినీ కూడా సబ్జెక్ట్ అలాగ అంతా కూడా అలా తీసుకొచ్చేసారు. ఏ గురువు ద్వారా సాధించిన పని మన గురువు ద్వారా మన అందరికీ జరిగిందమ్మా. మన గురుదే ఒక లోకంగా బ్రతికమమ్మా మన అందరం అని. ఆయన తప్ప 2వ లోకం లేదమ్మా మనకి. ఆయన సమక్షమే ప్రత్యేకంగా ఒక లోకం అమ్మా, అది జ్ఞానలోకం అమ్మా, అది ప్రేమ లోకం అమ్మా, అది దయ్యలోకం అమ్మా. ఆయన సమక్షంలో తాగిన వాడు ఎలా అయితే మత్తులో ఉంటాడో అలా తెలియనటువంటి అంత మత్తులో ఆయన సమక్షంలో మనం ఆ ఆనందం ఆ శాంతి అనుభవించి అటువంటి మత్తులో మనం ఉండేవాళ్ళమ్మా. ఆయన్ని మన కళ్ళతో చూసుకోవటం, చెబులతో ఆయన మాటలు వినటం, కంటిపిల్ల తల్లి ఉగ్గుపాటు ఎలా పోస్తుందో అలాగే సబ్జెక్ట్ అంతా కూడా మనకు బోధించేశారమ్మా మన నాన్నగారు. అంటే ఆయన చేసిన పని అలాగే ఏంటంటే 40 సంవత్సరాలు సబ్జెక్ట్ చెప్పాడంటే అది ఏ గురువుకి సాధ్యం అవుతుందమ్మా? ఈస్ట్ వెస్ట్ ఎక్కడ మీటింగ్లు అయినా సరే భక్తులందరినీ కూడా ఫలానా చోట మీటింగు అని తలంపిచ్చమ్మా అంటే ఆ తలంపుతో ఆ మీటింగ్ కి ఏమే ఒక్కొక్క మీటింగ్ అయితే దూర ప్రాంతాలు 3 గంటలు వెళ్తాం, 3 గంటలు రావటం. అలాగమ్మా మన అందరినీ కూడానమ్మా మళ్ళీ ఏం చేసేవారు, ఎంత పొద్దుపోయినా సరే రాత్రి 9 అయ్యేటికి అందరినీ కూడా ఇళ్ళకి చేసేసేవారమ్మా. అదమ్మా మన గురువు యొక్క శక్తి, గురువు యొక్క దయమ్మా. అలా 40 సంవత్సరాలు ఇలా వెళ్ళామంటే ఒక్క రోజును కూడా అయ్యో నాన్నగారు మీటింగ్కి వెళ్ళారు వీళ్ళకి యాక్సిడెంట్ అయిందన్న మొక్క ఒక్క రోజు కూడా జరగలేదమ్మా. ఆయన అరిచేతుల్లో పెట్టుకుని మనల్ని తీసుకెళ్ళి ఆ సమక్షంలో పెట్టుకుని ఆ బోధ చేసి మరి ఎవరింటికి ఆయన తీసుకొచ్చి పడేసేవారమ్మా. అదమ్మా ఆయన శక్తి అంటే అదమ్మా. కాబట్టి ఆనాడు బృందావనంలో కృష్ణుడు ఎలా అయితే గోపికలు ఎలా అయితే మైమర్చిపోయారో అలాగ మనం కూడానమ్మా, మన అందరం కూడా ఆయన సమక్షంలో అలా మైమరిచిపోయి ఏమీ తెలిసేది కాదమ్మా, అలా ఉండేవాడు అమ్మా. అంటే నీ ఒకసారమ్మా మనకు పూర్వం అమ్మ ఎక్కువ ఫస్ట్ని అరిచినట్టు మొత్తం వెళ్ళిపోరమ్మ నాన్నగారు అరిచి అరిటి
ఎలాగంటే హలో అంటే బాగుంది చెప్పండి
ఒకసారి అరిచిక అబ్బా ఒకసారమ్మా అరిచినట్టు మొక్కలు ఒకసారి చెప్పారమ్మా ఎలాగంటే వాళ్ళంటమ్మ 4 రోజులకి 5 రోజులకి నాన్నగారి దగ్గర పూర్వం వాళ్ళు వెళ్ళారమ్మా ఫస్ట్ని అందుకే అరటి కాక్త భక్తులు ఏమనేవారంటే వాళ్ళమ్మ భగవాన్ అనుగ్రహానికి పాత్రలు అయ్యారమ్మా అన్నారమ్మా నాన్నగారు అంటే ఏంటి వాళ్ళు పాపమంటమ్మ వాళ్ళకి ఏమి వెనకాలు ఏమీ లేకపోయినా వాళ్ళు కష్టపడి ఏదో ఆ సంసారం గెంతుకున్నా సరే నాన్నగారి కోసం 4 రోజులకి 5 రోజులకి బస్ కంటమ్మా అరటిగట్ల నుంచి జిన్నూరు రావడానికి 4 రూపాయలు ఖర్చు చేయడంటమ్మా 2 రూపాయలు వెళ్తామంటే 2 రూపాయలు రావటమంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారాళ్ళు 75 80 ఆ టైంలో వెళ్ళాడు అమ్మాళ్ళు అయితే అప్పుడు నాన్నగారి పక్కన ఒక పక్కన కుర్చీలో కూర్చుని ఒక ఆయన అన్నారంట ఒక రోజు ఆ అరటిగట్ల భక్తులు చూసి అన్నారంట ఎందుకమ్మా అలా ఛార్జీలు పోసుకునే రోజు బస్సులు కొట్టారు డబ్బులు అయిపోతాయి కదమ్మా అన్నారంట అప్పుడు నాన్నగారు అన్నారంట అలా మీరు అనకండి 4 రూపాయలు అయినండి వాళ్ళు కూడా వచ్చి అన్నారంట అంటే ఏంటంటే మనకు కూడా ఏంటి భగవంతుడి కోసం మనం ఏ డబ్బు అయితే ఖర్చు పెడతామో అదే మనకు కూడా వస్తుంది కోట్లు ఉన్నా కానీ మనకు కూడా రాదు అందుచేత మన అందరినీ కూడా నాన్నగారు ఏం చేశారంటే మన కాలాన్ని మన ధనాన్ని మన దేహాన్ని మన జీవితాన్ని 30-40 సంవత్సరాలు ఆయన సమక్షంలో సద్వినియోగం చేయించేశారమ్మా ఆయన సమక్షంలోనే మనకు బాల్యాలు వెళ్ళిపోయి యవనాలు వెళ్ళిపోయి కౌమారాలు వెళ్ళిపోయి ఆఖరికి వార్ధక్యాలు కూడా వచ్చేసినాయమ్మా అంటే అలా వదిలిపెట్టలేదు గురువు అదమ్మా అంచేత గురువు యొక్క వైభవం ఆయన సమక్షంలో ఆయన ఎలా చైతన్యంగా ఉన్నారో మనల్ని కూడా అక్కడ చైతన్యంగా ఉంచేవారమ్మా అది మన గురువు యొక్క గ్రేట్నెస్ మరి ఏ తర్వాత ఇలా జరగ లాస్ట్ నమ్మ ఇంకా 2013లో నాన్నగారి తల్లి దేహం వదిలిపెట్టాక ఇంక తర్వాత మరి ఇంకా నాన్నగారు ఏం చేశారంటే దూర ప్రాంతాల్లో ఉన్న మీటింగ్లన్నీ తగ్గించేసి కేవలం ఒక జిన్ను ఒకటే కేంద్రంగా పెట్టుకుని ఇంకా చూడమ్మా అక్కడి నుంచి 4 సంవత్సరాలు మా 14, 15, 16, 17 ఆయన దేహం నుంచి తప్పుకునే వరకు కూడా మమ్మల్ని అందరినీ అంటే ఆ చుట్టుపక్కల మన జిన్నూరుకు చుట్టుపక్కల పాలకొల్లు భీమారం పోడూరు ఇలాగ మేము దగ్గర ఊళ్ళు 5-6 ఊళ్ళో రోజు 2-7కి స్కూల్ అమ్మ స్కూల్ పిల్లలకి ఎలా వెళ్తారో స్కూల్కి అలాగ మేము అందరూ కూడా 2-7 నాన్నగారి సమక్షంలోకి వెళ్తే నేను వెళ్ళామమ్మా ఒకే తలంపు లేచేటప్పటికి జిన్నూరు వెళ్ళిపోవాలి ఆ తలంపు తప్ప 2 తలంపు ఎరగకుండా ఈ శవాలన్నీ కూడా ఆయన సమక్షంలో కంచి పిచ్చేసుకుని ఎందుకు చేశాడు గురువు అంటే ఈ శ్రవణం ద్వారా మనందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అంతా కూడా నమ్మ జ్ఞాన నిధి ప్రతి ఒక్కరి లోపల కూడా జ్ఞానం నిధిగా పెట్టేశారు మమ్మల్ని నాన్నగారు కాబట్టి సృష్టిలో ఉన్న మొత్తం సృష్టిలో ఉన్నదంతా కూడా పెట్టేశారమ్మా చెప్పందంటూ లేదమ్మా ఆయన ఎలాగంటే మనం ఒక రామాయణం చదివేమో పురాణం చదివేమో భారతం చదివేమో భాగవతం చదివేమో ఏమి ధర్మకర్తం లేకుండా అన్నిట్ల యొక్క సారాన్ని కూడా సబ్జెక్టు రూపంగా తీసుకొచ్చేసి మనం ముందు పెట్టేశారే నాన్నగారు అటువంటి అవతారం అమ్మా ఆయన అటువంటి వైభవం అమ్మా ఆయన చేసిన పనమ్మా ఎలాగంటే ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు నారాయణ ఉన్నాయంటే 10 అవతారాలు 10 అవతారాలు ఇచ్చాడు కానీ మన నాన్నగారు 4 అవతారాలు ఇచ్చాడమ్మా మన నాన్నగారు ఏ శివుడు గురించి చెప్తే శివుడైపోయేవారు కృష్ణుడు గురించి చెప్తే కృష్ణుడు అయిపోయేవారు రాముడు గురించి చెప్తే రాముడు అయిపోయారు ఆయన సమక్షంలో ఒక సినిమా చూసినట్టు ఆ కళ్ళకు ఆయన రాముడు గురించి చెప్తే రాముడుగా కనపడేవారు నాన్నగారు మనకు శివుడు గురించి చెప్తే శివుడుగా కనిపించేవారు మొత్తం అన్ని రకాల అవతారాలు కూడా ఆయన సమక్షంలో చూపించి మా అలాగ చూపించినటువంటి గురువమ్మ అన్ని వైభవాలు ఇంకా అసలు వైభవాలు అంటే తీరవమ్మ అది అంతకే దానికి అనుభవేక వేద్యం ఒకే మాటమ్మ ఇంకా దానిక అది అనుభవించడమే కానీ చెప్పలేమమ్మా ఇప్పుడు ఎవరన్నా నీ పంచదార ఎలా ఉంటుందని మనల్ని అడిగారనుకోమ్మ ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం తీరం ఉంటుందంటాం చీప్ అంటే ఏంటని అడిగారనుకో అప్పుడు ఏమంటావు నువ్వు నోట్లో వేస్తే తెలుస్తుందంటాం అప్పుడు అది ఏం చెప్తాడు ఆ నోట్లో వేస్తున్నట్టు ఆ చీపు దాన్ని మనసు తగులుతుంది అలాగేనమ్మా ఆయన సమక్షంలో కూడా అది అనుభవించడమే కానమ్మా మాట కట్టితుడైనా మనసు కట్టితుడైనా కాబట్టి అది ఓన్లీ ఎవర కాలమే అది అనుభవమ్మ అటువంటి అనుభవంలో మనల్ని పెట్టేయడమ్మా అదే మన గ్రేట్నెస్ అంటే అదే అమ్మా అలాగమ్మా ఏం చేసేవారంటే ఆ 4 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా జింగూరు వెళ్ళిపోవటం, అక్కడ ఉండిపోవటం, ఇంకా చెప్పటమే చెప్పటం అసలు అలా జరిగిందమ్మా. ఒకసారి ఏమన్నారంటే కన్నమ్మ గారు వెళ్తేని, అమ్మా అమ్మ నాలుగు మాటలు అయిన భక్తి మాటలు చెప్పమని అడిగారమ్మా నాన్నగారు భార్య కన్నమ్మ గారు. అడిగితే ఏంటో నాకు తెలియకుండా ఎలా చెప్పించారంటే నాన్నగారు, అమ్మా కన్నమ్మ అసలు నాన్నగారంటే ఎవరమ్మా, భగవాన్ అంటే ఏం చేశాడమ్మా అని అడిగే అని ఏమన్నానంటే, ఏమీ లేదు కన్నమ్మ, భగవాను తన దేహంలోంచి తప్పుకున్నాక తన భౌతిక సంపద అంతా వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇచ్చి తీసి ఓన్లీ జ్ఞానం అనే మూటను తీసుకొచ్చి నాన్నగారిని కౌగులించుకుని బుగ్గ మీద 3 ముద్దులు పెట్టి ఆ జ్ఞానం అనే మూటని మన నాన్నగారి చేతిలో పెట్టేసి భగవాన్ ఏమన్నాడంటే, ఇది నీ భక్తులందరికీ పంచిపెట్టే అన్నాడు కన్నమ్మ. అంటే అప్పటి నుంచే కూడా నాన్నగారు పగలనక రాత్రి అనక ఇంకా మాకందరికీ ఆ జ్ఞానం అనే మూటని పంచిపెట్టడమే పనిగా పెట్టుకున్నారు కన్నమ్మ. అది కన్నమ్మ నాన్నగారు చేసిందంటేని నాన్నగారు వైఫం అంటే అదమ్మ కన్నమ్మ. ఇప్పుడు దాన్ని ఇంటి ఎలా వర్ణించగలుగుతావమ్మా, అనుభవించటమే అసలు ఆనందం. శాంతి ఏమో మోక్షం వచ్చాక ఆనందాలు శాంతులు వేరు, ఆరు సమక్షంలో పొందాం. అసలు గురువే మోక్షమమ్మా, సమక్షమే మోక్షమమ్మా, వేరే మోక్షం ఎక్కడుందమ్మా. ఒకసారి భగవాన్ని ఒక భక్తుడు అడిగాడంట, ఏమని అడిగాడంట భగవాన్ని, భగవాను భగవాను మోక్షం అంటే ఏంటి అని అడిగాడంట. అడిగితే భగవాన్ అన్నాడంట, సంకల్పమే మోక్షమయ్యా అన్నాడంట. ఎంత అందమైన బ్యూటిఫుల్ వండర్ఫుల్ సమాధానం భగవాన్. అంటే ఏమన్నారు, సంకల్పమే మోక్షమయ్యా అన్నాడంట భగవాన్. అంటే నీ అక్కడ అర్థం ఏంటంటే, భగవంతుడు ఈశ్వర సంకల్పాన్ని మనం అంగీకరించామా అదే మోక్షం. అందుచేత నాన్నగారు ఏమని ఇవ్వాలంటే, ఎందుకంటేనమ్మా ఇప్పుడు భగవాను తల్లి ఎప్పుడైతే వచ్చి ఆ భగవాన్ అరుణాచలం వచ్చి 2 సంవత్సరాలకు వచ్చి ఆ కొడుకుని చూసి ఏడ్చి ఎంత ఏడ్చినా వచ్చేయమని బతిమాలన భగవాన్ మాట్లాడకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏంటయ్యా తల్లితోటి మాట్లాడవు, తల్లి చుట్టూ అలా గోలెట్టుకుపోతుంది, కనీసం పలక మీద రాసి అని అంటే ఆ పలక మీద ఏం రాసిచ్చాడమ్మా. ఈశ్వరుడు జీవులను సృష్టించి వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు, జరగవలసింది జరిగే తీర్తుంది, జరగడానికి జరగనే జరగదు ఇది నిశ్చయము అని తల్లికి రాశాడంటే, తల్లి కాదు అక్కడ వంపు తల్లి, సృష్టిలో ఉన్న జీవకోటి అందరికీ కూడా ఉపదేశం అది. అందుచేత ఏంటంటే మనం అనుకున్నది ఏది జరగదు, చెప్పేశాడు కదా ఈశ్వర సంకల్పంలో ఉన్నది జరుగుతుంది. కాబట్టి నాన్నగారు ఏమని ఇవ్వరంటే, అమ్మా ఈ ఒక్క మాట మీరు మంత్రంలో చెప్పించుకోండి అమ్మా సరిపోతుంది, ఎలాగా మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఈశ్వర సంకల్పం, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అనేది ఒక మంత్రం లాగా మీరు మనసు అనుకోండి అమ్మా. ఇలా అనుకునేటప్పటికి ఏమవుతుందంటే, మీకు దేహ ప్రారంభంలో ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కానీ ఆ సిచ్యుయేషన్ వచ్చేటప్పుడు కరెక్ట్ గా ఆ టైంలోని ఈ నాన్నగారు చెప్పినటువంటి ఆ మాట సబ్జెక్ట్ లో మాట వచ్చాము ఒక్కసారి మనకి గుర్తు చేసేస్తాడు, ఏంటి ఇలా వచ్చింది ఏంటి అని ఒక్కసారి అనిపిస్తున్నాం మనకు ఆ దేహార్థంలో కష్టమో నష్టమో ప్రాబ్లమో వచ్చేటప్పుడు. కానీ అక్కడ వెంటనే నాన్నగారు ఏం చేస్తారంటే ఒక్క మాట తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు మనం, ఇదేంటి ఇలా వచ్చింది, ఇదేంటి ఇలా రావట్లేదు, నీ ఒంటి మీద ఉన్నది నీకు వస్తాను కదా, ఇది ఈశ్వరుడికి తెలియకుండా రావటం లేదు కదా, కాబట్టి ఈశ్వర సంకల్పాన్ని అంగీకరించావా, ఇంకా నీ మనసుకు ఫుడ్ పడిపోతుంది, నీ మైండ్ పడిపోతుంది, నువ్వు సాధనతో పని లేకుండా నీ మైండ్ ఎలా పడిపోతుంది. అంతేనమ్మా భక్తులందరూ కూడా, భక్తులు తుకారామని చక్రధారమని మహాత్ములు భక్తులందరూ అందరు భక్తుల కథలో కూడా మన నాన్నగారు మాకు చెప్పారు కదమ్మా, ప్రతి భక్తుడు కూడా స్మరించి ఆ స్మరణలో వాళ్ళు తెలియకుండా భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి అయిపోయారు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తాను అక్కడ, ఆ ఎప్పుడైతే శరణాగతి అయిపోయారు వాళ్ళకి, శరణాగతి అయిపోతేనమ్మా అక్కడ ఏమవుతుందంటే ఉన్నవాడు భగవంతుడే మనం లేవు అన్నది మనకు అనుభవంగా అక్కడ తెలిసిపోతున్నాం. అప్పుడు ఏం చేస్తాడు ఇంకా, ఓ ఉన్నవాడు భగవంతుడే, భగవంతుడు సంకల్పం ప్రకారమే ప్రతి జరుగుతున్నాయి. ఆ భక్తులు ఏం చేస్తాడంటే ఆ సంకల్పాన్ని ప్రసాదంగా స్వీకరించేస్తాడమ్మా. అలాగ భక్తులందరూ కూడా అలా కరించేశారు. కాబట్టి మనకి ఈజీ మార్గం అమ్మా, ఎందుకంటే మీ నాన్నగారు భగవాన్ ఏమన్నాడు, అత్యంత సులభం ఆత్మవిద్య అని చెప్పాడు భగవాన్. అలాగ మన నాన్నగారు మనందరికీ కూడా అత్యంత సులభం ఆత్మవిద్య అన్నట్టుగా మన అందరికీ చెప్పారమ్మా. అంటే ఏంటి, కోటి మార్గాలు చెప్పారమ్మా మన నాన్నగారు, ఒక మార్గం ఆ గమ్యం చేరడానికి ఎన్ని రకాలు నీకు ఎలాగంటే నువ్వు స్మరణిస్తున్నట్టే స్మరణ భక్తి వివేకం నీకు శరణాగతి వైరాగ్యం ఈ ఆయుధాలు నీకు ఇచ్చాడమ్మా. ఏ ఆయుధం పట్టుకున్నా కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేస్తావు, నా గమ్యమైన మోక్షం దగ్గరికి వచ్చేస్తావు అని చెప్తారు కదమ్మా. మనకేముందమ్మా మన మన సంసారం కదా, నా సంసారమైనా కానీ ఏం చేసేవారంటే నాన్నగారు అసలు మనం ఏమన్నా సంసారాలు వదిలిపెట్టాలన్నారమ్మా, ఏమన్నా మారేమ్మా, ఏమన్నా ఏమీ కూడా వదిలిపెట్టలేదు ఏమ్మా. మన సంసారంలో ఉంటా ఏం చేశారు మన అందరినీ కూడాని బయటికి సంసారమే, కానీ మనసులో మాత్రం మానసిక సన్యాసం ఇచ్చేసారమ్మా. అదమ్మా మన గురువు యొక్క గ్రేట్నెస్ అదమ్మా. అంటే ఏంటి, ఒక వార ఎలాగ చేశారు మానసిక సన్యాసం అంటే మన దేహ ప్రారంభంలో ఏది వచ్చినా సరే ఎలాగంటే మనకు అంటుకోకుండా ముట్టుకోకుండా. ఇప్పుడు మన అందరి జీవితాల్లో కూడా అలాగే వెళ్తున్నాయమ్మా. ఎలాగంటే నీ ఇప్పుడు తావరాక ఉందనకమ్మా, తావరాక నీటిలోనే ఉంటుంది. తావరాక నీటిలో ఉన్నా కానీ ఆ నీటి బొట్టు ఏదన్నా ఒకవేళ వెళ్ళినా యాక్సిడెంట్ గా అది ఎలా జారిపోతుందో ఆపి నుంచి ఆ బొట్టు. అలాగమ్మా ప్రతి వాళ్ళకే కూడా మనం చేసుకున్న ప్రారంధాలమ్మా, అనేక రకాలుగా దేహ ప్రారంధాలు ఆ సిచ్యువేషన్ ఆ సమస్యలు ఆ ప్రాబ్లం వచ్చేటప్పటికమ్మా ఏమవుతుందంటే కరెక్ట్ గా ఆయన మాట చేసేవాడికి అక్కడ ఏమవుతుందంటే ఇది ఈశ్వర సంకల్పం పడుకుంటుంది తెలియక మీద రాలేదనే నిన్న అక్కడ మైండ్ ని బ్యాలెన్స్ చేసేస్తాడమ్మా. అంటే ఆ వచ్చిన ప్రాబ్లం ఆపి మీద నీటి పొట్టు ఎలా జారిపోతుంది, అంత ఈజీగా నువ్వు అందులోంచి బయటకు వచ్చేస్తున్నావు. ఇంక ఇంతకంటా ఇంత సులువుగా ఇంత అలాగే మన ప్రారంధాలు తీసి గురువు అంటే సామాన్యమ్మ చూసాము అలా చూసేవారమ్మా. ఒకసారమ్మా నేను పోడూరులో ఉండగానమ్మా నాన్నగారు ఆ చుట్టుపక్కల ఏంటమ్మా దగ్గర దగ్గర గ్రామాలు మీటింగ్లు అయినప్పుడు అది కండవిల్లని చెరవలని అటువంటి చోట దగ్గర దగ్గరలో మీటింగ్లు అవుతుంటాయి. మీటింగ్ అయిపోయాకనమ్మా అందరం కూడా కానీ నాన్నగారికి కారు కడుకు వచ్చేస్తాం కదమ్మా. వచ్చేసే కారు కడు ఉంటానమ్మా నన్ను చూసి అని ఎవరు అమ్మ భారతి నువ్వు కారు ఎక్కమ్మా దారిలోనే కదమ్మా మీ ఊరు అక్కడ వచ్చిన కానీ నేను దించేస్తానమ్మా అనమ్మా. నన్ను కారు ఎక్కించుకున్నవాడమ్మా, కారు ఎక్కించుకున్నాక నాన్నగారికి నాకు మధ్య డైలాగు చెప్తానమ్మా. ఎలాగనివ్వారంటే అమ్మా ఇలా సబ్జెక్ట్ ఎలా ఉందమ్మా అని అడిగేవారమ్మా నాన్నగారు. నేనా నీదాన్ని నాకు ఆ సబ్జెక్ట్ అమ్మా అసలు ఇంక అసలు ఎలాగంటే నీ పాములోడు బోరా ఊదితే ఆ పాము ఎలాగైతే ఆడేస్తుందో నాకు ఆ సబ్జెక్ట్ తినేటప్పుడు ఇంక నాకు ఒళ్ళు తెలియదమ్మా మరి ఏంటో తెలియదు అంత ఇష్టమమ్మా సబ్జెక్ట్ పట్ల నాకు అనేటప్పుడు నేనా నీదాన్ని నాన్నగారిని చాలా బాగుంది నాన్నగారు అనేదాన్ని కారు ఎక్కాక నీవారు ఎలా సబ్జెక్ట్ ఎలా ఉందమ్మా అనేవారు చాలా బాగుంది నాన్నగారు అనేదాన్ని అని మళ్ళీ అనేదాన్ని ఇంకో మాట ఏమనేదానంటే ఈ సృష్టి పుట్టాక ఇలా చెప్తున్నోళ్ళు లేదు నాన్నగారు అనేదాన్ని అమ్మా ఇదే అన్నది. నాన్నగారు ఏమనివ్వరు అమ్మా మోక్షమో జ్ఞానమో పక్కన పెట్టమ్మా మన భక్తులందరూ కూడా జీవించ ఉన్నంత కాలము కూడా వాళ్ళకి శాంతిగా రోజులు వెళ్ళిపోతే చాలమ్మా అనేవారమ్మా. ఇవేనమ్మా మా డైలాగ్, కారు ఎక్కడం ఆయన ఏమో అలా అడగటం నేను ఇలా చెప్పడం ఆయన అనేవారు ఈ సృష్టి పుట్టగా చెప్పలేడని నేనంటే అమ్మా మన భక్తులు మోక్షం జ్ఞానం పక్కన పెట్టమ్మా మన భక్తులందరూ కూడా జీవించి ఉండగా వాళ్ళు శాంతిగా వాళ్ళకందరికీ రోజు వెళ్ళిపోతే చాలమ్మా అనేవారు. ఎందుకన్నారమ్మాట ఆ మోక్షము ఆ జ్ఞానము అనే ఆయన చేతిలో పనిముట్లు మనకు సంబంధం లేదు. అలాగేంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఇన్ని వేల మంది భక్తులు కూడా ఎటువంటి ప్రారంభాలు రాని ఎంత అలాగంటే ఆ శాంతిలోనే ఉంటున్నారు. ఏగా దోమ కుట్టినంత బాధ కూడా లేకుండా మన ఒంటి మీదకే తెలియకుండా మన ప్రారంభం నుంచి మనకి బయటకు తీసుకొచ్చేస్తున్నాడమ్మా. ఎలా ఉంటానంటే ఆ ప్రారంభం వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక సాక్షిగా మనం చూస్తున్నాం కానీ అక్కడ మన చేత యాక్షన్ కూడా రానివ్వట్లేదు అమ్మా. అదమ్మా మన గురువు యొక్క గ్రేట్నెస్ అమ్మా. అలాగా ఆయన సమక్షంలో అన్ని అలా జరిగిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటేని ఎలాగంటేనమ్మా. ఒకసారి కృష్ణుడు అంటాడు అర్జునుడితో ఏమంటాడంటే అర్జున నా జ్ఞాపకమే నీకు సంపదు అర్జున, నా మరిపోయి నీకు ఆపదు అర్జున అంటాడు. ఇంకొకసారి ఏమంటాడు అర్జున నా జ్ఞాపకమే నీ జ్ఞానం, నా మరిపోయి నీకు మరణం అర్జున అన్నాడు. ఆ మాటకు తగ్గట్టుగా నాన్నగారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ఆయన దేహం ఉండగా ఆయన సమక్షంలో ఇంకా ఆయన తప్ప వేరే లోకం మనకు లేడు. అది జ్ఞానలోకం, అది ప్రేమలోకం. ఆ లోకంలో పెట్టేశారు. ఇంకేమీ తెలిసేతనం ఊహలు లేనట్టుగా జీవించామమ్మా. అంటే ఆయన సమక్షంలో కేస్తాం కూర్చుంటూ అలా ఉంచేయటం మనకటే లేకుండా లోపల ఏమో సర్జరీ చేసేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేహంలో తప్పుకున్నాక మన అందరం కూడా లెగిసింది మొదలు ఇలా లెగుస్తున్నామంటే ఆయనే మన తరంపులోకి వచ్చేస్తున్నారు. కృష్ణుడు అన్నట్టుగా నా జ్ఞాపకమే నీకు సంపద అన్నట్టుగా ఎంతకైనా మనకు గుర్తొస్తున్నారో లేచింది మొదలు మళ్ళీ పడుకునే వరకు కూడా ఆయన రూపం చూడటమో ఆయన నామం చూడటమో లేకపోతే ఆయన స్మరణమో లేకపోతే ఆయన శ్రవణమో నిత్య నిరంతరం కూడా మైండ్ కూపిరారకుండా మన మనసు కరిగిపోవడానికి మన మనసులో ఉన్న మాలిన్యం అంతా తొలగిపోయి మన మనసుకు పవిత్రత పట్టడం కోసం ఆయన స్మరణలో ఆయన జ్ఞాపకంలో కృష్ణుడు అన్న మాటను ఇక్కడ ఆయన ఆయన జ్ఞాపకమైన సంపదలో పట్టి మన జ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతున్నారమ్మా. అదమ్మా బిల్లు చేసే పని ఏంటి. అలా మనందరినీ కూడా అవి ఎందుకంటేనమ్మా ఇప్పుడు చూడండి అమ్మా ఎలాగంటే ఇప్పుడు మన ఒక భగవాను గురించి కానీ ఆచార్యుడు గురించి కానీ రామకృష్ణుడు గురించి కానీ ఎవరి గురించి అన్నా మనము వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం వాళ్ళు జీవించే పుస్తకాలు తీసుకుని ఆ పుస్తకాలు చూసుకుని అయ్యో భగవాన్ ఎలా జీవించాడో భగవాన్ దగ్గర భక్తులు ఎలా ఉండే అలాగే మనం పుస్తకాలు చూసుకుని చదువుకుని మనం అర్థం చేసుకుని అలాగే ఇనేవాళ్ళు. కానీ ఇప్పుడు మన నాన్నగారు మన అందరి అదృష్టం ఏంటంటే ఈ లోకంలోకి ఈ ప్రపంచంలోకి ఈ సెల్ ఫోన్ ఎందుకు వచ్చినాయో మనకు తెలియదు. కానీ ఈ సెల్ ఫోన్లు మన అందరికీ వరమైపోయిందమ్మా. ఎలా వరమైపోయిందంటే తెల్లారేటప్పటికి ఇలా చిచ్చి నొక్కితే ఆయన ఆడియోలు ఆయన వీడియోలు ప్రత్యక్షంగా ఆయన కనపడుతున్నారు. మళ్ళీనేమో ఆయన మాట, ఆయన మాట ఏముండం మీద చిచ్చి నొక్కుతున్నాం ఇంట్లో పనులన్నీ చేసుకున్నాం ఆయన మాట చెవుల్లో కొడుతుంది అలా వెళ్ళిపోతాం. ఎంత ఎంత ఈజీ అయిపోయిందమ్మా, ఎంత సులువు అయిపోయిందమ్మా. ఆకలి పట్టుకొని చేసి చదువుకుని శ్రమ కూడా లేకుండా అటువంటిది ఈ శల మరి ఎవరు గొడవ మనకంటే మనకు మాత్రం వరం కింద అనిపించిందమ్మా. అంతే కదమ్మా ఉష. హలో హలో
ఆంటీ ఆంటీ బాగా వినిపిస్తోంది ఆంటీ ఆంటీ బ్రహ్మాండంగా వినిపిస్తోంది.
అదే సెల్ ఫోన్ల గురించి అమ్మా అలాగమ్మా సెల్ ఫోన్లు అదమ్మా సెల్ ఫోన్ అమ్మా మన అందరికి వారు ఏముందమ్మా తెల్ల. ఎందుకంటే నీ కృష్ణుడు అన్న మాటనే ప్రతిదీ కూడా నాన్నగారు ఏంటంటే చెప్పటమే కాకుండా మన అందరి చేత కూడానమ్మా అది మళ్ళీ ఆచరణలో పెట్టించేసి గురువు అమ్మా మనకు తెలియకుండానే. అందుకంటే శ్రవణానికి అంత విలువ ఎందుకు ఇచ్చారంటే నాన్నగారు శ్రవణంలో అంటమ్మ ముట్టుకుంటుందంటమ్మ మాట మనల్ని మననంలో అంటమ్మ చుట్టుకుంటుందంట మాట సుసేవ ఆచరణకు వచ్చారు పట్టేసుకుంటుందంటమ్మ. ఎందుకంటే నీ శ్రవణం ఎటువంటిదంట ఎందుకు నాన్నగారు శ్రవణం చేసి వదిలేస్తున్నారు ఆ మాట అంట మనం మర్చిపోయినానంట మాట మనల్ని మర్చిపోవాలంటమ్మ. కన్న తల్లి ఎలా అయితే అప్పుడు పుట్టిన బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకోవడంలో ఆ మాట అంటే ఏం చేస్తుందంట మనల్ని ఇటుకాని అటుకాని ఏదన్నా ఒక తెలియకుండా ఏ సిచ్యువేషన్ వచ్చేటప్పటికే అక్కడ ఎక్కడైనా మనం ఎక్కడైనా పెట్టరప్ అయ్యేటప్పటికే ఆయన మాట కాచేస్తున్నాము. ఎక్కడుంది ఎందుకు పెట్టాడు మన హృదయం అలా పెట్టాడు అదంతా కూడా ఆయన సబ్జెక్టే మనకి. ఆ సబ్జెక్ట్ ఎలాగంటే ఆ వైపు ఏంటంటే ఆ విన్న జ్ఞానం తిన్నాను ఎలా అయితే అడుగుతానో ఆ విన్న శ్రవణం చేసినటువంటిది అదంతా కూడా మన మనసుకు ఫుడ్ అమ్మది మనసుకు ఆహారం అమ్మది. అది ఏం చేస్తానంటే మన మనసును పవిత్ర తీసుకురావటానికి అలా చేస్తున్నారమ్మ. ఇప్పుడు రాగా చెప్పుకెళ్తే ఇంకా ఒక రోజా ఒక గంట అలాంటి గురువు మన గురువు ఈ సంసారాలందరినీ సరింప చేయటానికి ఊరికి ఆ సంసారంలో పెట్టుకోం అలాగుంది మన అందరు సంసారంలో కూడా సంసారంలో ఉంచి సన్యాసం చేశాడు ఎంత గ్రేట్నెస్. చూడు అందరం అలాగే ఉన్నాం ఏది ఇప్పుడు ఇంకా అసలు ఎంజాయ్మెంట్ అన్నది అసలు తెలియదు ఇంకా ఏమో అంతకు ముందు జరగటం లేదు ఎందుకంటే అటువంటి స్థితిలో మన అందరినీ పెట్టాడమ్మ. అలా అయితే ఒకసారి అమ్మ నాన్నగారు 96లోనమ్మ మన జిన్నూరు మహిళా మండల సీతమ్మ గారు మనవరాలు పెళ్ళైతే మద్రాసు ఇచ్చారమ్మ 96లో. 96లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం అమ్మ మా పాప గారి ఇంటికాడ 3 రోజులు ఉన్నారమ్మ నాన్నగారు. అంటే ఆ పెళ్లికని వచ్చి మా పాప ఇంట్లో ఉన్నారు. అప్పుడు రంగరాజు గారు కూడా తాంబ్రంలో ఉన్నారమ్మ. తాంబ్రంలో ఉండగా పాప రంగరాజు గారు తీసుకొచ్చి దీనికి పెళ్లి అయిపోయాక తీసుకొచ్చి నాన్నగారిని మా ఇంటికి రండి అన్నారు. అంటే నాన్నగారు అన్నారు పొద్దులేని రంగరాజు గారు ఇక్కడ ఉంటాను పాప ఇంటికాడ, మీరు పొద్దుటే కారు వేసుకొచ్చేయండి మనం కలిసి వెళ్దామండి అన్నారు. అనమ్మా మొన్నటి పొద్దునమ్మ ఆయన నేను రంగరాజు గారు కలిసి కంచి వెళ్ళామమ్మా. అప్పుడు పరమాచార్యులు దేహం వదిలిపెట్టి 6 నెలలు అవుతున్నామ్మా. డైరెక్ట్ గా పరమాచార్యుల ఆశ్రమానికి వెళ్ళి ఆ పరమాచార్యుడు ఆ విగ్రహం చూసేది విగ్రహం అనుకుంటలేదు నాన్నగారు. అలా వెళ్తే కౌగులించుకున్నాం దగ్గరికి వెళ్తే ఆ ముఖానికి అర్థం తగ్గి తప్ప నాగేడమ్మ. అలాగమ్మా అలాగేంటంటే అలాగమ్మా ఏంటంటే నాన్నగారు అవకాశాలు ఇవ్వని ఇల్లు అంటూ లేడమ్మా. నాన్నగారు ఏంటంటే మనందరికి అలాగ అవకాశాలు ఇచ్చారు. అలాగమ్మా మా పాపలు ఇంటికి ఒక 4-5 సంవత్సరాలు అమ్మ అరుణాచలం నుంచి రావటం అప్పటికి ఇంకా మనకి నానాశ్రమం కట్టలేదు ఆంధ్రాశ్రమంలో ఉండగా. అలాగమ్మా అటువంటి అవకాశం ఇచ్చమ్మా పవిత్రులు చేయటానికమ్మా లేటానికి ఏం కావాలి చెప్పమ్మా. అసలు మన అందరి ఇళ్లలోని కూడా కృష్ణుడు ఎలా అయితే గోపికలు అందరి ఇళ్లలో ఎలా కనిపించేవాడో అసలు ముక్కు ముఖం ఎరగకపోయినా సరే ఏ ఊరు వెళ్తే మీటింగ్ ఆ ఊరు వెళ్తాం ఆయన కావాలమ్మా మనం పెట్టింది ఎలా తిన్నాడమ్మా అంటే ఏం కావాలమ్మా ఏం కావాలి చెప్పండి అంటే ఏంటి మా అందరికీ కూడా అవకాశం ఇచ్చి మన అందరిని తరింప చేయడానికి మనం పెట్టింది కారాలు పులుపులు ఉప్పులు ఏం నేర్చిపెట్టినాం తరించేయడం అయినా ఎందుకు ఎందుకు తినాలైనా మనకు అవకాశం ఇవ్వటం. ఎందుకంటే ఒకసారి చెప్పారమ్మా ఒక జ్ఞాని గనక నీ ఇంట్లో భోజనం పెడితే నువ్వు 84 జీవరాశులకి కూడా ఆహారం పెట్టిన పుణ్యపత్రం నీకు వస్తుందని చెప్పారమ్మా. మరి అటువంటి పుణ్య ఫలాన్ని మనకి ఇవ్వటానికి తప్ప ఇంకేం పెట్టిందమ్మా అసలు ఇలాంటి గురువు ఎక్కడైనా ఉన్నాడమ్మా ఎక్కడా లేడమ్మా. అదమ్మా అటువంటి దయమ్మయ్యమ్మా మన గురువు ఎంతసేపు కూడా ఎవరన్నాని గురువు కోసం గురువో గురువో గురువు అని భక్తులు పాకలాడతారు అలా కదీన భక్తులు 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 అని భక్తుల కోసం పాకలాడిన గురువు అమ్మా అసలు అలాగే ఊరికే పేపర్ అడ్డు పెట్టుకుని ఇంకా అసలు భయపోవాలి ఏం చేస్తామమ్మా దిన్నూరు భయపోవాలి అసలు అని అలాగ అడుగు మీద కూర్చుని ఊరికే ఆ ఒంటి గంటకు ఊరికే టీ పుచ్చుకుంటారు ఇళ్ళ పేపర్ ఇలా అడ్డు పెట్టుకుని ఇలా పెట్టుకుని అలా రోడ్డు అని చూడటం ఇలా పెట్టుకుంటాం అలా రోడ్డు ఎవరు సార్ రెండు చేతులతో ఇలా ఇలా చేయటం ఏంటో మరి ఆ తపన ఏంటో ఆ భక్తుల పట్ల ఆ ప్రేమ ఏంటో మనకి చెప్పలేము. అది ఏంటంటే ప్రేమ అవుతారమ్మా మన నాన్నగారు మళ్ళీ మనందరినీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఇంకా నిత్య నిరంతరం కూడా ఈ దేహాలన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయన స్మరణలో ఆయన జ్ఞాపకం ఏమీ లేదమ్మా. ఆయన స్మరించుకుంటా ఆయన ఆయన శ్రవణాలు చేస్తా ఆయన మరణాలు చేస్తా ఆయన స్మరించుకుంటా ఏమ్మా ఆయన తలపెట్టుకుంటా ఇలాగే ఈ ముక్కులో గాలి ఉన్నంత కాలం ఈ భూమి మీద మనం ఎంతకాలం ఉంటామో జీవించినంత కాలము ఆయన స్మరణలో ఉంటా ఆఖరికి మరణ టైంలో కూడా మన అందరికీ కూడా ఆయన దూవార్ దయ అన్నట్టు ఆ మరణంలో కూడా ఆయన జ్ఞాపకాలతోనే మన అందరం మన దేహాలను తప్పుకోవాలని నా కోరిక మాలాంటి చేస్తున్నామా. ఎందుకంటే అలా చేసే గురువు అమ్మా అసలు మనల్ని ఒక్క క్షణం అసలు కుదురుంచుతున్నారమ్మా. ఇప్పుడు మనం ఆయన తలపెట్టుకుంటాం ఆయన దయ మనల్ని ఆయన చేత తలపెట్టుకుంటున్నారమ్మా. ఇంకా రాత్రి లేదు పగలు లేదు ఇంకా అసలు స్మరణ అంటే భక్తులందరూ రంగో రంగో రామో రమ్మో అని ఆస్మరించారేమో. అలా కాదు ఈయన మన దగ్గరకు వచ్చేసి రివర్స్ గా వచ్చేసి మనకు ఆయన జ్ఞాపకంలోకి ఆయనకాయనతో వచ్చేయటం ఆ గోపుల కృష్ణుడు ఎలాగో వచ్చేసి కూడా ఆయనకాయనగా మన హృదయాల్లోకి వచ్చేయటం నిరంతరం కూడా అలా తరింప చేస్తున్నాడమ్మా. మనకి యోగాలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ తపస్సు కానీ ఏం అక్కర్లేదమ్మా. ఆయన స్మరణే మనకు తపస్సు ఆయన స్మరణే మనకు మోక్షము అట్టి స్థితిలో ఆయన పెట్టారమ్మ అలా చేశారమ్మ. ఒకసారమ్మా ఏమైందంటే 99లోనమ్మా ఒకసారి మా చిన్నపాపాడునమ్మ కోయంబత్తూర్లో ఉండేవారమ్మ. కోయంబత్తూర్ వెళ్తే అప్పుడు నేను 99లో కోయంబత్తూర్ వెళ్ళానమ్మా. కోయంబత్తూర్ వెళ్తే ఆ కోయంబత్తూర్కి మొదలు దగ్గరమ్మ 4 గంటల ప్రయాణం. అయితే నేను ప్రజలు మళ్ళీ అన్నాను ఈ వేళ నన్ను మొదలు బస్సు ఎక్కించండి అని అడిగాను. అయితే పాప ఆయన తీసుకెళ్లి చెబితే తీసుకెళ్తే ఏడింటికమ్మా మధుర బస్సు ఎక్కించారమ్మా. మధుర బస్సు ఎక్కితే మధురలో దిగ్గానే ఏమైందంటే బయటకు వచ్చి అప్పుడు మరి మనకి ఆ టెంపుల్ అయి తెలియదు కదా శమిడ మాట అంతా అని ఒక పోలీసు ఉన్నాడు. ఆ పోలీసు అన్నాడు అమ్మ పెరియ టెంపుల్ ఎటు వెళ్ళాలని అడిగాను. ఇలా పో అమ్మ అన్నాడు. అలా చీచూపించాడుకి వెళ్ళాడు డైరెక్ట్ గా దక్షిణ గోపురం గారికి తీసుకెళ్ళాడమ్మ. ఆ దక్షిణ గోపురం గారికి వెళ్ళాక అక్కడ అయ్యో అప్పుడు 12 అవుతానమ్మా గుడి కట్టేస్తారు. అప్పుడు ఏం చేశాను పోనీ ఇలా ఏం వెళ్తాం అమ్మ మీనాక్షి దగ్గరికి ఏదైనా స్నానం చేసేసి అప్పుడు మళ్ళీ వెళ్తాం గుళ్ళోకని అక్కడ ఒక పోలీస్ ఉంటే పోలీస్ నాన్న బాత్రూమ్స్ ఎక్కడ ఉంటాయని అడిగినాం. ఆడు ఎదుర్కొండ అక్కడ బాత్రూమ్ ఉన్నాయమ్మా, అది చూపించడం మనకి ఇలా పోమ్మా అని చేసి చూపించాడమ్మా. ఆ సందులోకి వెళ్ళానమ్మా, 4 ఇళ్ళు తర్వాత 5 ఇళ్ళు భగవాన్ ఇల్లు వచ్చేసిందమ్మా. భగవాన్ జ్ఞానం పొందిన ఇల్లు వచ్చేసిందమ్మా. ఆ భగవాన్ జ్ఞానం పొందిన ఇల్లు బయట గోడ మీద భగవాన్ ఫోటో భగవాన్ ఉండే ఉండేటప్పుడు ఒక ముసలమ్మ కూర్చుందమ్మా గేట్ కాడ. ఆ ముసలమ్మ అన్నాను, ఇది భగవాన్ వీడా అని అడిగాను. ఆ అంటావుడు అనేటప్పటికి ఆవిడ ఏం చేసిన లోపల ఉన్న స్వామిని పిలుస్తాడు ఆవిడ. ఆ స్వామి స్వామి అంటే ఆయన బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎవరో చూడమంటాను. ఆ స్వామికి నేనేం చెప్పావు మన తెలుగు కదా, ఒకే మాట అన్నాను, మేము నాన్నగారు దిగువ తీసుకోండి అన్నాను. ఆయన వెంటనే వా వా అమ్మ రండి అమ్మా రండి అమ్మా లోపలికన్నా అని ఏమన్నారంటే ఆయన, అమ్మా మేము 96లో ఆ 100 సంవత్సరాలు రథయాత్ర అప్పుడు మేము నాన్నగారిని అరుణాచలం చూసామమ్మా, మేము చూసామమ్మా అన్నారు స్వామి. అన్నాక స్వామి స్వామి ఇలా వచ్చాను స్వామి, నేను స్నానం చేయాలి స్వామి అంటే వెంటనే ఆయన పాపం ఒక రూమ్ తాళం ఇచ్చామ్మా, పైన రూమ్ ఉందమ్మా మీరు అక్కడ స్నానం చేయండి అని 3:30 వరకు గుడి తీరమ్మా అప్పుడు వెళ్ళిరిగానన్నా. వెంటనే ఏం చేశారంటే స్వామి స్నానం చేసి వచ్చి స్వామి స్వామి భగవాన్ జ్ఞానం పొందిన గది చూపించాను నాకు స్వామి అన్నాను. అనేటప్పుడు భగవాన్ గది చూపించారమ్మా, చిన్న గదమ్మా భగవాన్ చూసావా, అరుణాచలం వచ్చిన 17 సంవత్సరాల భవిష్యత్తులో ఉంటుందే అక్కడ ఉందమ్మా. ఇంకా అసలు 2 గంటలున్నారు నాకు తెలియనటువంటి ఆ ధ్యాన స్థితిలో అలా కూర్చోబెట్టేశాడమ్మా భగవాన్. ఇంకా అలా ఉండిపోయానమ్మా, అలా ఉండిపోయి 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 తర్వాత 3:30 అయ్యాక అప్పుడు స్పృహలోకి వచ్చి కిందకు వచ్చి ఆ స్వామిని అప్పుడు కిందకు వచ్చాడు. అప్పుడు స్వామి అన్నారు, అమ్మ గుడి కలిపి తీస్తారమ్మ ఇప్పుడు వెళ్ళండి అన్నారు. సరేనమ్మా నిమ్మలంగా 3:30 పావు 4 గుళ్ళోకి వెళ్ళాడమ్మా. ఆ గుళ్ళోకి వెళ్ళి మధుర మీనాక్షి గుడి అంతా చూసుకుని వచ్చాడు. బయటకు వచ్చాడు 5 అయిందమ్మా. 5 అయ్యా కానీ అప్పుడు నాకు ఆకలి అనిపించి ఏం తిన్నావు అని అడిగి అక్కడ ఏదో హోటల్ ఉంటాయి ఇవి తిన్నానమ్మా. టిఫిన్ తినేసి వచ్చాడు ఇప్పటికమ్మా. ఆ రోజు లక్ష్మీవారం అమ్మా, ఈ వైభవం ఏనండి మీరు, లక్ష్మీవారం అయితే 40 మంది భగవాన్ డివోటీస్ అమ్మ. ప్రతి లక్ష్మీవారం సత్సంగం జరుగుతుందంటమ్మా అక్కడ. 99 మాట మీకు నేను చెప్తున్నాను. ఆ అప్పుడు భగవాన్ డివోటీస్ వాళ్ళందరూ నేను వచ్చేటప్పటికి అక్షరమణిమాల ఉపదేశ సారము కూడా 2 కూడా తమిళ్లో చదివేసుకున్నారమ్మ. చదివి చేసుకున్నాక తర్వాత అయిపోయాక కరెక్ట్ ఆ టైంకి 6:15 ఆ టైం అయిందమ్మా 6:30 అప్పుడు ఆ స్వామి ఏం చేశారంటే నన్ను లోపలికి వచ్చిన స్వామి, అమ్మ అమ్మ మీరు ఏమన్నా నాకు మాటలు చెప్పండి అని నన్ను అడిగాడమ్మా. అడిగేటప్పటికి నేనన్నాను, స్వామి స్వామి మాది తెలుగు ఇది తమిళు, నేను చెప్తే మాత్రం మీకు అర్థమవుతుందా అన్నానమ్మా. అంటే ఆ 40 మందిలో ఒక ఆయన ఏమన్నారంటే, అమ్మ నాకు తెలుగు వచ్చి మీరు తెలుగులోనే చెప్పండి, నేను వీళ్ళందరికీ తమిళ్లో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను అన్నారమ్మా. అనేటప్పటికి ఇంకా అసలమ్మా ఊరికే ఇది ఒక పనిముట్టు, ఈ బాడీ ఒక పనిముట్టు కూర్చోబెట్టాడు భగవంతుడు. భగవాను కూర్చోబెట్టి ఒకే ఒక వాడు నాకు గుర్తుంది, ఎలాగంటే భగవాను మా నాన్నగారిని ఆయన వచ్చి ఆయన డైరెక్ట్ గా వచ్చి భగవాన్ నాన్నగారి దగ్గరికి వచ్చి ఆయన కౌగలించుకుని ముద్ద మీద 3 ముద్దులు పెట్టి ఇలా భగవాన్ ఇలా చేశారు అన్న మాట ఒకటే నాకు గుర్తుందమ్మా. కరెక్ట్ గా 6:30 నుంచి దగ్గర 8:30 వరకు సబ్జెక్ట్ చెప్పేశాను. అంటే నేను చెప్పలేదు ఆయన చెప్పేశాడు. ఎవరో నేను నన్ను కూర్చోబెట్టారు బొమ్మని భగవాన్ చెప్పాడమ్మా. భగవాన్ ఏం చెప్పాడు? భగవాన్ భగవాన్ గురించి చెప్పలేదు, భగవాన్ మా నాన్నగారి గురించి చెప్పాడమ్మా. అదమ్మా వైపు నేను ఎలా మర్చిపోతానమ్మా. అలా చెప్పేటప్పటికి 40 మంది కూడా ఆశ్చర్యపోయి ఒకే ఒక కంఠంతో వాళ్ళందరూ తీరకొచ్చే భగవాన్ భక్తులమ్మా. నాన్నగారు ఎవరో నాన్నగారు నాలు ఎవరో చూడలేదు అయినా సరే వాళ్ళందరూ కూడా ఒక మాట ఈ స్వామితో ఏమన్నారంటే ఆయన ఆశ్రమంలో ఉన్న ఆయన తోటి, మనందరికీ మాకందరికీ కూడా నాన్నగారిని దర్శనం చేసుకోవాలండి, మాకు నాన్నగారిని చూడాలండి, ఎలా వీలవుతుందో ఒకసారి ఆమెను అడగండి అన్నారని. అనేటప్పటికీ ఆ స్వామి అన్నారు, అమ్మ అమ్మ వీళ్ళందరికీ కూడా నాన్నగారు దర్శనం చేసుకోవాలని ఉందంటమ్మా. అంటే అలా ఎక్కడే మనం అర్థం చేసుకునేది ఏంటంటే భగవాన్ తన బిడ్డ గురించి ఇంకా ఎంత వైభవంగా తన భక్తులకు చెప్పుకున్నాడో నేను ఎరగను. ఇంకా నేను ప్రభులేందని ఒక పనిముట్టిన అంటే అక్కడ కూర్చుని పెట్టాడు అంటే ప్రాక్టికల్ గా బొమ్మనే భగవాను నాన్నగారి వైభవంతో చెప్పేటప్పుడు ఆ భగవాన్ భక్తులు అయింది నాన్నగారిని చెప్తానన్నారు. అది ఆశ్చర్యమైన సంఘటన అమ్మండి. అలాగయ్యాడు తప్పుడు అన్నాను నేను. స్వామి 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 మరి వీళ్ళందరికీ చూడాలంటే నాకు తెలిసింది ఒకే ఒక ఉపాయం, ఏమీ లేదు, నేను చిన్నూరు నాన్నగారి ఇంటి అడ్రస్ ఇస్తాను, ఆ అడ్రస్ మీరు ఉత్తరం రాయండి. ఏమనంటే మధుల్లో మా భక్తులందరూ కూడా మీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు నాన్నగారు, మీరు అరుణాచలం వస్తే మా మధులు రెండని మీరు ఆహ్వానించండి స్వామి అని చెప్పానండి. ఇలా జరిగిందమ్మా మధుల్లో సంఘటన. అలా జరిగాక తర్వాత ఆయన పాపం మొన్నటి పొద్దున ఆ రాత్రి అక్కడే పడుకున్నారమ్మా. నిజంగా భగవాన్ ఇంట్లో నాకు ఆటించి ఇచ్చాడమ్మా భగవాన్, అది నా జీవితానికి ఏదో జన్మాంతరం అనుకున్నామమ్మా భగవంతుడు, లేకపోతే మనం వెళ్ళగలమా మనం ఉండగలమా, ఇంకా అటువంటి అనుభవం కలగజేశారమ్మా. తర్వాత వచ్చేసాక జిన్నూరు వచ్చాక అక్కడి నుంచి వచ్చి చూసి నాన్నగారి దగ్గరికి, జిన్నూరు అండి నాన్నగారండి నాన్నగారండి నేను మధుర వెళ్ళానండి భగవాన్ ఇంటికి అని, భగవాన్ అని ఇంటికన్న మాట పూర్తి చేయకుండానే నువ్వు వెళ్ళలేదమ్మా, నేను భగవాన్ తీసుకెళ్ళాడమ్మా అన్నారే నాన్నగారు. ఎంత ఆశ్చర్యంగా ఏంటంటే ఆయన తెలియదు ఏం చెప్పు, నువ్వు వెళ్ళలేదమ్మా నేను భగవాన్ తీసుకెళ్ళాడమ్మా అన్నారు నాన్నగారు. అదమ్మా వైభవం ఏంటంటే అలాగమ్మా ఆ భగవాన్ దగ్గరికి అలాగా ఆ మధుర ఒక అదొక వైభవంగా జరిగిందమ్మా. అలాగే ఏంటంటే నాన్నగారు కూడా సారి భగవాను మాకమ్మా ఫస్ట్ ఏంటంటే కోడూరులోని 79లోనమ్మా గురువాడు నాగేశ్వరరావు గారు, గురువాడు నాగేశ్వరరావు గారు అమ్మా రమణ భక్తులు అమ్మా ఆయన. ఆయన అప్పుడు మేము నాన్నగారి దగ్గరికి ఇంకా వెళ్ళలేదమ్మా 79లో మాట మీకు నేను చెప్తున్నాను. 79లో ఆయన మా ఇంటికి వచ్చి భగవాన్ గురించి చెప్పి అరుణాచలం గురించి చెప్పి ఆయన రమణ పత్రికలు నడిపేవారమ్మా. అలా చెప్పేటప్పటికి 79లో భగవాన్ గురించి 79 డిసెంబర్ జ్యోతికి బస్సు జనమమ్మ మా ఇంటికా నుంచి బయలుదేరి అందరూ అరుణాచలం వెళ్ళాము. ఫస్ట్ టైం అరుణాచలం 79లో వెళ్ళానమ్మ నేను. ఆ వెళ్ళేటప్పటికి వెళ్ళాకని తర్వాత అమ్మా ఏమైందంటే ఆయన గిరి ప్రదక్షిణ చేయంతా చేయంతా ఆ నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే గౌతమాశ్రమం కాడికి వెళ్ళాక అమ్మ అమ్మ ఇక్కడ తమిళియన్లే కానమ్మా మన ఆంధ్ర వాళ్ళకి రూములు ఇవ్వరమ్మా, ఇక్కడ మనం ఉండాలంటే చాలా కష్టమమ్మా, ఇక్కడ ఉండటానికి ఏమి ఉండదమ్మా, గమ్మని ఇమ్మన్నా కానీ రూములు దొరకవమ్మా అని చేత ఏదన్నా ఇంత స్థలం కొనుక్కుని మనం ఒక ఇల్లాంటిది వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నారమ్మా. అనగానే బస్సు జనము కలిపి ఎంతో కొంత డబ్బు పోజేసి ఆయన చేతిలో పెట్టాము. పెట్టేటప్పటికి ఆయన ఏం చేశారు 79లో ఆంధ్రాశ్రమ స్థలము అప్పుడు కొనబడిందమ్మా. 79లో భగవాను మన నాన్నగారి గురించి ఆ స్థలం కొనిపెట్టాడమ్మా. అక్కడ ఆ 79లో కొన్న స్థలం అమ్మా మన నాన్నగారు 94 ఎక్కడ 79 ఎక్కడ 94లో 100,000 రూపాయలు గురువారి నాగేశ్వరరావు గారికి ఇచ్చి ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించి మన నాన్నగారు ఆంధ్రాశ్రమం 95లోకి కట్టించారమ్మా మన నాన్నగారు. అంటే భగవంతుడు ఈశ్వరుడు యొక్క ప్రణాళికలు అంటే అలా ఉంటాయమ్మా ప్రణాళికలు. రాబోయే భగవంతుడు తను బిడ్డొస్తున్నాడని భగవాన్ 79లో ఎందుకంటే ఆ స్థలం గురించి ఎలా తెలిసిందంటే ఒకడంటమ్మా ఒక భక్తుడు అంటమ్మా ఆ స్థలంలో అంటమ్మా అప్పుడు భగవాన్ ఉండదు ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకున్నప్పుడంటే ప్లాన్ కాయటమంట మనం నాన్నగారికి ఎలా చూపిస్తాం, పట్టుకొచ్చంట ఆ భగవానికి పట్టుకొచ్చంట భగవాను భగవాన్ నేను వీడు కట్టుకుంటున్నాను అని చూపించాడంట. అప్పుడు భగవాన్ అన్నారంట తండ్రి ఎక్కడా అంటే నేనెక్కడా అన్నాడు. ఏమో భగవాను అన్నాడంట. వెంటనే టేబుల్ మీద పెన్సిల్ తీసి చుక్క పెట్టండి ఇక్కడ తవ్వు వస్తుంది అన్నారండి. అదే నిజం ఇప్పుడు కూడా ఆంధ్రాసంలో నుజి తీయలేదమ్మా. బిల్డింగ్ ఉన్న భగవాను అటుకంటే ఆ స్పాట్ లోని మళ్ళీ నిజి తీయకుండానే బిల్డింగ్ కట్టించారమ్మా. అది అప్పుడు జరిగిన వైభవం అమ్మా, అలా జరిగిందమ్మా. అది అంటే మీ తర్వాత అమ్మా అక్కడ ఉండగానే అలా 79 నుంచి అమ్మా 84 వరకు కూడా 6 సంవత్సరాలమ్మా మా పొడి నుంచి మా ఇంటికా నుంచి ప్రతి సంవత్సరం కూడా జ్యోతికి బస్సు వెళ్ళేదమ్మా. అలా ఇచ్చామమ్మా 84 వరకు కూడా. తర్వాత ఒకసారి అయితే నేను ఫస్ట్ టైం ఉన్నప్పుడే 79లో నేనమ్మా కందాశ్రమ పైకి ఎక్కానమ్మా. పైకి ఎక్కాయి ఏం చెప్తామమ్మా ఆయన అనుభవాలు అనుభవేక వేద్యాలు మా గురువుతో మనకున్నటువంటి జన్మాంతర అనుబంధాలు మనకు తెలియవు కానీ ఆ సిచ్యువేషన్ మనకు తెలియకుండా మన పట్ల అనుగ్రహం వర్షం కురిపిస్తాడమ్మా ఆ టైంలో భగవంతుడు. వెళ్ళేటప్పటికి ఏమైనా కందాసం ఎక్కి ఆ కందాసం పైన మామిడి చెట్టు ఉంటుందమ్మా, అప్పటికే ఉంది ఆ మామిడి చెట్టు కింద కూర్చున్నానమ్మా 79లో. ఇలా కూర్చోగానేనమ్మా నాకు తెలియనటువంటి ఇంకా అసలు తెలియదమ్మా ఊళ్ళు, కుంభరిష్టి కింద వర్షం కురిపిస్తుందమ్మా, ఆ చెట్టు కింద అలాగే ఉండిపోయిన మిగతా వాళ్ళందరూ కందాసంలోకి వెళ్ళిపోయారు. కూర్చునేటప్పటికమ్మా మామిడి చెట్లు ఎంత గిరిరాయి వచ్చామ్మా నా ఊళ్ళో పడిందమ్మా. మరి ఏంటో మనం మనకేం తెలుస్తాయమ్మా అన్నీ అలా జరిగిందమ్మా సిచ్యుయేషన్. తర్వాత వాళ్ళు వర్షం వచ్చాక వచ్చి వచ్చేయమ్మా కిందకెళ్దామంటే నేను రానన్నానమ్మా, నేను రాను ఇక్కడే ఉంటాను నేను రానన్నాను. ఏంటో మరి నాకేం తెలుసు ఏంటానంటే నేను ఏమన్నా చూశానే పెట్టాను. ఏంటో ఎందుకంటేనమ్మా భగవాన్ ఏమన్నాడంటే అసలు అని వీళ్ళెవరు వాళ్ళెవరు వీళ్ళెవరు స్వామి వాళ్ళెవరైనా కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మనం అడిగితే ఏమనేవారు భగవాను, ఎవరు అయితే మన దగ్గరికి ఎందుకు వస్తారమ్మా అయ్యా మన వాళ్ళు కాబట్టి మన దగ్గరకు వచ్చారయ్యా అనేవారు భగవాన్. అలాగమ్మా భగవాన్తో జన్మాంతర అనుబంధం ఉన్న వాళ్ళు అందరం మళ్ళీ నాన్నగారి దగ్గరకు వచ్చేసాం మన అందరం కూడా. ఎందుకంటే నీ ఏమంటున్నారు మరి అనుగ్రహించేవాడు ఎప్పుడూ ఉన్నాడు, ఈ బంధం ఈయన ఈ బంధం మరు జన్మలో మనల్ని కలపరా అన్నాడు. ఏ బంధం అప్పుడు కలిసింది ఈ బంధం మరు జన్మలో కలపరా అంటాడు భగవాన్. అలాగమ్మా ఆ బంధమే మళ్ళీ నాన్నగారు మళ్ళీ భగవాన్ నాన్నగారికి అమ్మకి వచ్చి ఇంకా నాన్నగారు అనుబంధం. ఇంకేంటంటే మనకి ఇంకేమీ లేదమ్మా, మనం చెయ్యవలసింది మనం చేయవలసింది సాధన ఆయన సమక్షంలోనే చెప్తా 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 సాధన కూడా ఆయన చేసేసారమ్మా. అలాగే వెళ్ళినాయమ్మా మన జీవితాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళందరూ మహాత్ములందరూ కూడా ముళ్ళ బాటల మీద నడిచి మన అందరికీ పూల బాటలు వేశారమ్మా. ఎంత సుఖంగానమ్మా మన సంసారం మొదలయ్యాలా, ఉపవాసాలు చెయ్యాలా, ఏ బట్టలు మార్చుకోవాలా, ఏమన్నా మానాలా, ఎంత ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి జీవితం అంటే ఒకసారి ఏం చెప్తారంటే గురువు అంటే ఎవరనుకుంటున్నారు రక్షక కవచము అని చెప్పారు మా ఆంధ్రాష్ట్రంలో చెప్పారు అన్నమాట. రక్షక కవచం అంటే ఏంటంటే అంట ఆ ఇది వరకమ్మ పూర్వాన్ని ఈ తిరంగులో ఇవి లేవు కదమ్మా మా తుపాకీలుని బాణాలే బాణాలతో యుద్ధాలు ఆ బాణం వేసేటప్పటికంటే ఈ కవచాలు ఎందుకు తొడుతున్నాయంటే ఆ బాణం వచ్చి తగిలితే ఈ కవచాన్ని తగిలి పడిపోతుంది కానీ బాడీకి తగలదు. అలాగే గురువు మీద రక్షక కవచంగా కాపాడతాడు అని చెప్పారు. ఎలా కాపాడతాడు, ప్రతి మనిషికి కూడా మూడు రకాల జీవితాలు ఉంటాయని చెప్పారు. ఒకటి భౌతిక జీవితం, రెండు మానసిక జీవితం, మూడు ఆధ్యాత్మిక జీవితం. ఈ మూడు జీవితాల్లో కూడా గురువు నిన్ను రక్షక కవచంగా కాపాడతాడు అని చెప్పారు. అంటే ఏంటంటే భౌతిక జీవితం అంటేనమ్మా ఇప్పుడు మన అందరం కూడా ప్రారంభాన్ని బట్టి మన అందరం కూడా ఏదో ఒక సంసారంలో ఉంటా ఒక ఇంట్లో ఉంటా ఉన్నా మన దేహ ప్రయత్నంలో ఏదైనా సిచ్యువేషన్ వస్తాయి కదమ్మా, దేహానికి సంబంధించిన మంచిగా ఏదో రోగమో వచ్చే లేకపోతే ఏదో ఒక దేహపరంగా వస్తే అక్కడంట ఆ దేహానికి సంబంధించిన భౌతిక అనమాట దేహానికి సంబంధించిన ఏదొచ్చినట్టే కలిసంగా కాపాడి ఆ ఆ భౌతికలో భౌతిక జీవితంలో రక్షణ అక్కడ ఉంటాడంట. మళ్ళీ ఏం చెప్తాడంటే మానసిక జీవితం, మానసిక జీవితం ఏంటంటే లోపల మనసు ఆ మనసు కోట్లాది జన్మల నుంచి వాసనలు సంస్కారాలు బలహీనతలు మా యొక్క తెలియని గొట్ల 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 కొండల్లా ఉన్నాయి మన లోపల. అంతా శుభ్రం చేసేస్తా మనసును అంతా ప్రిపేర్ చేసేస్తా మనసునంతా పవిత్రత మాలిన్యం అంతా కడిగేసి 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 ఆ మానసిక జీవితాన్ని బాగు చేస్తాడు అక్కడ అక్కడ మళ్ళీ రక్షకవచంగా ఉన్నాడు. మూడోది ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటి, ఈ మనసుని ఆ హృదయంలో ఉన్న చైతన్యంలోకి నువ్వు ఏదైతే అయి ఉన్నావో ఆ బ్రహ్మము ఆ చైతన్యమే నువ్వు, ఈ దేహం నువ్వు కాదని చెప్పాడు ప్రతి గురువు చెప్పింది అదే కదా. అదే మనం మర్చిపోయాం కదమ్మా మన అందరం అనే అందుకు ఆ ఆధ్యాత్మిక జీవితం అంటే హృదయంలో ఉన్న భగవంతుడి పనికాడ కూడా నిన్న రక్షకవచంగా ఉండి అందులో వైద్యం చేసేవాడుకో కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఈ మూడు రకాల జీవితాల్లో కూడా నిన్ను రక్షకవచంగా కాపాడతాడు అని చెప్పాడమ్మా. అది కాకుండానమ్మా ఆంధ్రాష్ట్రంలో ఒక సిచ్యుయేషన్ జరిగిందమ్మా. అది ఎలా జరిగిందంటే ఒక రోజు నాన్నగారు సబ్జెక్ట్ ఎప్పుడు చెప్తారు కదమ్మా అలాగ ఇప్పుడు సాయంకాలం అమ్మా ఇప్పుడు ఆంధ్రాష్ట్రం ఎలా ఉండేది అంటమ్మా హాల్ అమ్మా నా నాన్నగారు భోజనం చేసి పైకి వెళ్ళిపోయాక మాకు అందరికీ అక్కడే భోజనాలు అక్కడే పడతాం. అలా అయితే నీ సాయంకాలం కూర్చోమ్మా ఆరింటికి నాన్నగారు భోజనం అయిపోయాక 5:30 కూర్చుని ఒక గంట సేపు అమ్మ సబ్జెక్ట్ చెప్పేశారమ్మా. ఎలా చెప్తారంటే భగవంతుడి మాటని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా తీసుకోవాలి భగవంతుడి మాటని? ఈ నేను ఇంత సబ్జెక్ట్ చెబుతున్నానే అంటే భగవంతుడి మాట అంటే ఎవరు? భగవంతుడే మాట రూపంగా నీకు వస్తున్నారు. భగవంతుడు అంటే ఎవరు? హృదయం. మన హృదయమే, ఆ హృదయం ఏంటో మనకు తెలియదు కాబట్టి పాపం ఆ హృదయమే మాటగా మనకు వ్యక్తమవుతున్నాడు. మన అజ్ఞానం ఉన్నాం, మన దేహబుద్ధిలో ఉండటం వల్ల, మనం దేహం అనుకుంటాం వల్ల ఆ భగవంతుల్లో ఉన్న దయ ఒక రూపం ధరించి మన గురువుగా ఆయనకి దేహం ఇంతకమ్మా, మన కోసం ఆ దేహం ఇస్తే మన ముందుకు వచ్చాడమ్మా గురువు గారి. అలా వచ్చి ఏమన్నారంటే భగవంతుడి మాటను మీరు వింటున్నారు. ఎలా వింటున్నారు మీరు? అందరూనే గంటసాల గ్రామ్ఫోన్ రికార్డ్ లాగానే బజార్లో చిలక పలుకుల్లాగా చిలక చెప్తుందే అలా చిలక పలుకులు పలుకుతున్నారు మీరు. ఎలాగంటే నేను చెప్పనని చెప్పు కూడా మీరు ఎలా అనుకుంటారు? అబ్బాయి ఎంత బాగుంది, అబ్బాయి ఎంత బాగుంది, ఇవాళ నాన్నగారు ఎంత బాగా చెప్పారు, ఈ మాట ఎంత బాగుంది, ఆ మాట ఎంత బాగుందని ఆ ఇమేటప్పుడు ఊరికే అనుకుంటారు. కానీ తర్వాత ఏం చేస్తున్నారు? మాట వదిలేస్తున్నారు. మాట అలా వదలకూడదు. భగవంతుడి మాట అంటే సామాన్యమా? భగవంతుడి మాట ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుల్లోంచి మాట వస్తుంది. భగవంతుడే మాట రూపంలో వస్తున్నారు. కాబట్టి ఆ మాటను మనం పట్టుకుంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆ భగవంతుల్లో చూసిన మాటను మనం పట్టుకున్నాడు. ఆ మాట అంటే దయకమాల భగవంతుడి దగ్గర తీసుకుపోతున్నాను. ఒక దానిలో చెప్పారు ఒక మీటింగ్ లో మనందరం ఎన్నదే ఏమన్నారంటే భగవంతుడి మాట అంటే మీరు అందరు ఏమనుకుంటున్నారు? భగవంతుడి మాట మిమ్మల్ని మీ ఇంట్లోకి తీసుకెళ్తావు, మీ వంటింట్లోకి తీసుకెళ్తావు, మీ పూజ గదిలోకి తీసుకెళ్తావు, డైరెక్ట్గా మీ హృదయంలోకి, గర్భాలయ హృదయంలోకి తీసుకుపోతున్నా, డైరెక్ట్ భగవంతుడు ఉండగా తీసుకుపోతుంది భగవంతుడి మాట అని చెప్పారు నాన్నగారు. అలాంటి మాటనే మీరు ఎలా తీసుకుంటారా? అసలు ఎలాగా ఉడతలు తీసిన సాక్షి అంటారా? ఆ ఉడతలంతా ఆ సాక్షి అన్న పక్కన తీకెత్తాయంట, తీకిస్తుంటానికి మనం మామిడికి ఎలా నాటుతాము? అలాగా ఈ మాట ఎందుకు చెప్పాడు భగవంతుడు? ఈ మాట ఎందుకు చెప్పాడు? మనం ఎలా ఉంటున్నాము? మనలో ఏ బలహీనతలకు ఈ మాట వచ్చింది? భగవంతుడు అలా ఉండమంటున్నాడే, మనం ఉండలేకపోతున్నామే, దీని కారణం ఏంటని కనీసం ఆ మాటని లోపలికి తీసుకుంటలేదు మీరు. ఆ నాలుగు మీదే ఆ మాటలో ఊరికే చెప్పుకుని మీరు అలా చేస్తున్నారు. అలా కాదు. ఇప్పుడు ఈ ఆంధ్రాశ్రమం ఉందనుకోండి, ఈ ఆంధ్రాశ్రమం బిల్డింగ్ మీరు బయట నుంచి చూశారనుకోండి, బయట నుంచి చూస్తే మీకు ఎలా కనపడుతుంది బిల్డింగ్? అబ్బాయి ఎంత బాగుందో కదా, ఈ బిల్డింగ్ ఎంత బాగుందో కదా అనుకుంటారు. అలాగే నా సమక్షంలో మాటలు కూడా ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి అనుకుంటారు. అలా కాకుండా ఇదేంటి అసలు బిల్డింగ్ ఎంత బాగుంది కదా, అసలు లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది అని మీరు ఒక్క అడుగు లోపలికి వేసారనుకోండి, ఆశ్రమం లోపలికి వేసారనుకోండి, అప్పుడు మీకు ఏం కనపడుతుంది? వెంటనే మీకు ఆ లోపల ఉన్నాయన్నీ కూడా మీకు కళ్ళకు కనపడిపోతాయి. ఎలా కనపడతాయి? ఇప్పుడు ఇది హాలు, ఇది కిచెను, ఇది బెడ్రూము, ఇది బాత్రూము అని చెప్పి అన్ని కూడా లోపలికి వెళ్ళాడు, మీకు అన్ని సపరేట్ సపరేట్ గా కనపడతాయి. అలాగే భగవంతుడి మాటని నువ్వు తీసుకునేటప్పటికీ ఈ మాట ఏంటి ఇలా చెప్పాడు భగవంతుడు, ఆ మాటకి తగ్గట్టు మనం ఉండలేకపోతున్నాం, దీని కారణం ఏంటి తండ్రి, ఇదేంటో నాకు అవగాహన అవ్వాలి, నువ్వు చెయ్యాలి కదా అని చెప్పి ఎప్పుడైతే ఆ మాట నువ్వు తీసుకున్నావో అప్పుడు ఆ మాటలో ఉన్న టేస్ట్, ఆ మాటలో ఉన్న బరువు, ఆ మాటలో ఉన్న శక్తి నీకు అప్పుడు అవగాహన అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే నీకు అవగాహన అయిందో అప్పుడు నీకు ఆచరించాలని గుర్తుపడుతుంది. అలాగ నువ్వు ఆచరించగలుగుతావు. అంతేకాని మాట తీసుకుని వదిలేస్తే ఆచరణ లేకుండా అనుభవానికి ఎలా వస్తాడు భగవంతుడు అని చెప్పాడమ్మా. ఇలా చెప్పేటప్పటికీ నాకు ఆ మాట ఎలా గుచ్చుకుందో నాకు తెలియదు. ఒక రామ బాణంలాగా వచ్చి నా హృదయంలోని ఇలా గుచ్చిపోయినట్టే గిలగల గిలగల బాణం తగిలినోడు గిలగల ఎలా కొట్టుకుంటాడో అలాగ తెలియకుండా మీ విపరీతమైన దుఃఖం వచ్చేసిందమ్మా. నాకు దుఃఖం వచ్చేసి నాన్నగారు లేచి పైకి వెళ్ళిపోతున్నారమ్మా, ఆయన వెనకాల పాలైపోయినమ్మా. పాలైతే పైకి వెళ్ళేటప్పటికి నాన్నగారు రూమ్ లోకి వెళ్ళిపోయారు. ఆ మెట్ల మీద కూర్చుని ఎక్కెట్టి ఎక్కెట్టి ఏం చేస్తున్నానమ్మా, ఇంటికి నాకు ఎలాగ అర్థం చేయించారంటే నాన్నగారు ఆ మాటను నాకు ఎలాగ స్మరింపచేశారంటే హృదయంలో మాటని ఆచరించలేనప్పుడు ఇని వదిలేస్తుంటారు. మాట నువ్వు ఆచరించలేనప్పుడు నువ్వు బతకటం వేస్ట్, చచ్చిపోవటమే మంచిది అని అటువంటి వైరాగ్యం వచ్చేస్తుందమ్మా నాకు. అలా ఏడ్చేటప్పటికి ఆ ఏడుస్తుంటే అంతవరకు దేవారం పార్వతి గారు పక్కన వచ్చాడు. వచ్చి ఏంటి భారతి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు భారతి అన్నారు. అని ఆవిడకి అని అన్నారు. ఎవరన్నా ఏమన్నా అన్నారా అన్నారు. అంటే నేనన్నాను అదేంటి పార్వతి గారు ఇంత జ్ఞానం ఎవరో ఏమన్నారన్న మళ్ళీ ఎవరటువంటి పార్వతి గారు అది కాదండి నాన్నగారన్న మాట నాకు ఇలా అనిపిస్తాను పార్వతి గారు అసలు బతకాలం లేదు నా పార్వతి గారు ఎందుకు గురువు మాట ఆశ్రయించి మన బతుకు ఎందుకు పార్వతి గారు అని తింటానంటే ఆవిడ అన్నారు అలా కాదు మీరు డైరెక్ట్ నాన్నగారిని అడిగింది అన్నారు మీకు అంటే స్పీడ్ గా వెళ్ళిపోయినమ్మా నాన్నగారి గదిలోకి వెళ్ళిపోయినప్పుడు పాపం అప్పుడే వేసి ఆ వాటర్ బాటిల్ తీసుకుని తాగడానికి చేసా మూసేస్తున్నారమ్మా వెళ్ళి రెండు పాదాల మీద పడిపోయి ఎట్టెక్కి ఎట్టెక్కి ఎట్టెక్కానమ్మా ఏంటంటే ఆ తపన మనలో ఆ ఆవేదన ఆ తపన అదంతా కూడా మా గురువు అనుగ్రహం వల్ల వస్తుంది. మనం బయటికి రావడానికి అలాగా తలుపు చెందని నొక్కినట్టు ఒక్కొక్క సిచ్యువేషన్ తీసుకొచ్చి గురువు చేస్తా ఉంటాడు ఆ లోపల కట్టించడానికి చేస్తాడమ్మా మనకు మనకి అందుకు చేస్తాడు. అప్పుడు ఏం చేశానంటే ఏడ్చి నేను ఏడ్చినంత చేసి నాన్నగారు మాట్లాడటం మౌనంగా అలా నుంచి ఏమన్నారు పాదాలు పట్టుకుని ఏడ్చాను. తర్వాత దుఃఖం ఆగాక అమ్మా ఎందుకు ఏడ్చినావు మనం భారతి అన్నారు నాన్నగారండి మీరు ఇన్ని మాటలు పెడుతున్నారు నిజమేనండి ఏంటన్నామండి వదిలేస్తున్నామండి ఏంటన్నామండి వదిలేస్తున్నామండి ఒక్కటి కూడా ఆచరించలేకపోతున్నాం కదా నాన్నగారు కనీసం మీ మాట ఏమి ఆచరించలేనప్పుడు అసలు నాకు బతకాలని లేదు నాన్నగారు చచ్చిపోవాలన్న నాన్నగారు అని చెప్పాను నాన్నగారి దగ్గర అనేటప్పుడు నాన్నగారు వెంటనే ఆయన చెయ్యి ఇలాగ నా తల మీద పెట్టి అమ్మా భారతి నువ్వు నూటికి 100 రూపాయలు తరిస్తావమ్మా 99 రూపాయలు కాదమ్మా నువ్వు 100కి 100 రూపాయలు తరిస్తావమ్మా అని ఇప్పుడైతే ఆయన అలాగని అలా టచ్ చేశారు వెంటనే దుఃఖం ఇంకా అసలు అని ఆనకట్టేసినట్టు ఒక్కసారి ఆగిపోయిందమ్మా. అలా ఏంటంటే ఆ గురువు ప్రతి ఒక్కరికి మన అందరికీ కూడా ఎవరి జీవితంలో ఎప్పుడు ఎంటర్ అవ్వాలో అనేవారు కదా ఎప్పుడు రావాలో ఎక్కడ రావాలో ఎలా రావాలో అదంతా గురువు చూసుకుంటాడు మీకెందుకు అటువంటి సిచ్యువేషన్ కలిగించి మనకి ప్రతి వాళ్ళని కూడా బాగు చేసి టైం వచ్చేటోడికి ప్రయత్నం కాలపడ కోసం ఇతర కటాక్షం అన్నట్టు ఇలా ఊరికే ప్రయత్నాలు పడతాలేగుతాం ఉంటాం మన ప్రయత్నాలమ్మా మనం ఏముందమ్మా మనమే అబద్ధం మన జీవితం అబద్ధం మన మనసు అబద్ధం మన ప్రయత్నాలండి అబద్ధం ఆయన తెలియదా ఏదో కింద మీద పడతాను పాపం మాట ఇంత అంది కదా చెయ్యాలని దాన్ని ఏదో పొందాలని కాంక్ష వచ్చింది కదా పోనీ అలా లేగని అని చెప్పి అక్కడ గురువు ఏం చేస్తాడంటే కలర్ చేసేసుకుంటాడమ్మా. ఒకసారి ఏం చెప్పారంటే గురువు అంటమ్మా పుట్టి పుట్టగానే పుట్టకరించి పని చేస్తాడు అని చెప్పారమ్మా. పుట్టి పుట్టగానే పుట్టకరించి పని చేస్తాడంట గురువు అంటే ఏంటంటే ఎలాగంటేనంటమ్మా ఇప్పుడు మనం ధాన్యం పండించడానికి చేరు ఇత్తనాలు వేస్తాం ఇత్తనాలు వేసాక ఏమవుతుంది పంట ఎదుగుతుంది పంట ఎదుగుతుంటే ఏమవుతుంది పంట ఎదిగితే పంటతో పాటు చుట్టూని కలుపు మొక్కలు వచ్చేస్తాయమ్మా. కలుపు మొక్కలు వచ్చేస్తే ఆ రైతు ఏం చేస్తాడు పంట ఎదుగుతాంది కదా అని చెప్పి కలుపు మొక్కలు అలా వదిలేస్తున్నాడా వదిలేడు. కలుపు మొక్కలు ఉంటే పంటను ఎదగనివ్వడానికి తెలిసేంత ఆ కలుపు మొక్కలను తీసేస్తాడు. అలాగా మన లోపలనేటు ఆ బలహీనతలు ఆ సంస్కారాలు అవన్నీ కూడానమ్మా సబ్జెక్ట్ లో పెట్టి నాన్నగారు అసి ఉండకూడదు ద్వేషం ఉండకూడదు అందరిలోని భగవంతుడు చూడు ఇలాంటివన్నీ చెబుతుంటే ఎవరి కాలికే తెలుస్తున్నామా అందరం తేలుకుంటుంది అందరిలా ఉంటామమ్మా ఆయన సమక్షంలోనే ఎందుకంటే పుట్టిన తేలు చెప్పాం. అలాగేంటంటే పక్కన లేకపోతే నీ బలహీనత నీకు తెలియజేస్తున్నాడు కదా అక్కడ గురువు అప్పుడంటే మనం అనుకోవాలి ఇదేంటి నాకు ఉషి మీద ఎటువంటి అసి వస్తాను ఏంటి నాకు నాన్నగారు చుట్టూ ఉండకూడదు అంటున్నారే అని అంటే ఒక్కసారి అంటే ఆ మాట మన చెవిన పడగానంట అక్కడ ఏవద్దు ఆ ఒక్క నిమిషం నువ్వు ఆగు అంతే ఏంటి ఇలా చూస్తున్నారే ఉండకూడదు అంటున్నారే కానీ మన నాలు అసి పోవట్లేదే గురువు చూస్తే ఇలా చెప్తున్నాడు ఏంటి అక్కడ ఆగేవా అంతే ఎందుకంటే ఈశ్వరుడు ప్రణాళికలో ఏముందంట మనకు చూపించకుండా తీయటమన్నది అసలు గురువు కూడా తీయటానికి లేదంట అది ఈశ్వర ప్రణాళికలోనే ఉందంట. అంటే గురువు ఏం చెప్తాడంటే చెప్తా ఆ చెప్పేటప్పుడే నీకు అక్కడ స్థలం తెస్తాడు అయ్యో ఇది ఉంది ఇది ఉండకూడదా ఇది ఉండటం వల్ల మనం పాడైపోతున్నామని చిన్న స్థలంతో మనకి భగవంతుడు ఏమో హృదయం ఉన్నాడు ఆడే కదమ్మా ఆడ చెప్పకపోతే మనకేం తెలుస్తుందమ్మా అని చెప్పేటప్పుడు అక్కడ ఆగేవనుకో ఆగటంతో ఏంటమ్మా మనకు సంబంధం లేకుండా దాని నుంచి బయటకు లాగేస్తాడంటమ్మా పుట్టి పుట్టగానే పుట్టకరని చెప్పిన కలుపు మొక్క లాగిన నీళ్ళు లాగేస్తాడు గురువు అదంతా కూడా సమక్షంలో జరుగుతాను కానీ అక్కడ ఆగాలి నువ్వు బాగు చేసుకోవాలంటే నీ వంట నువ్వు చూసుకుంటేనే కదమ్మా బాగా అప్పుడు దాకా బాడీ ఎలా వస్తున్నాం, మనలో మనం బయట సర్దుకుంటాం తెలుస్తుంది కానీ భౌతికం లోపల మనసును సర్దుకోవాలనుకుంటలేదు. అలా వెళ్ళిపోతుంది కాలమే. కాలం అంటే సామాన్యం అమ్మ, కాల రూపంలో నేను ఉన్నాడే భగవంతుడే. కాల రూపంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. కాలాన్ని మనము కాలాన్ని ఎంత కాలం అర్జునా, నేను కాల రూపంలో ఉన్నాను. నా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను, నన్ను గౌరవించినట్టు అర్జున కాలాన్ని దుర్వినియోగం చేసామనుకోండి నా గౌరవపరిచినట్టు అర్జున అన్నారు. చూసారండి, అంటే ఇంటి ఆ కాలాన్ని సద్వినియోగం చూడండి. పాపం 30-40 సంవత్సరాలు నాన్నగారు దేవుని ఉన్నది చేసుకోకూడదు. మన అందరి కాలాన్ని కూడా సద్వినియోగం చేసేసాడమ్మ. అప్పుడు ఇప్పుడు కూడా కాలాన్ని మనము ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు నాన్నగారు? ఇప్పుడు వదిలిపెట్టలేదే మా అంతర్యంగా మనలో ఉండి తెల్లారేటప్పటికి ఆయన స్మరణలోకి వచ్చేసేసి ఆయన జ్ఞాపకమో ఆయన మాటో ఆయన రూపమో ఆయన నామమో ఆయన సమక్షంలో మనం పొందిందో ఏదో ఒకటి అలా తీసుకొచ్చి అలా ఉంచుతున్నారమ్మ. ఇదంతా కూడా ఇప్పుడు కూడా మన కాలాన్ని సద్వినియోగం చేసేది మన నాన్నగారు. ఆయన దయలోనే ఇదంతా జరిగిపోతానమ్మ. అంటే ఏముంది, కాలాన్ని భగవంతుడు ఎలా ఇస్తాడు? ఏదో బొమ్మని మనం అందరం బొమ్మలో అమ్మ, ఆ కళ్ళు కడుపులోంచి బొమ్మను బయటకు పెడతాడు, గాలి పోస్తున్నాడు మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాడు భగవంతుడు. ఆ కాలాన్ని మనకి ఇస్తున్నాడు, 60-70 ఏళ్ళ కాలాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ కాలం ఎటువంటిదంటే, కాలం ఎటువంటిది, ఇప్పుడు ఒక లైట్ ఉందనుకోండి, ఇది కరెంట్ లైట్ ఉందనుకోండి, ఆ కరెంట్ లైట్ ఏం చేస్తాను, మాకు వెలిగిస్తాను. ఆ లైట్ వెలుగులోని ఒకడు గీత చదువుకోవచ్చు, ఇంకొకడు పేకాటాడొచ్చు. కానీ పేకాటాడే వాడికి లైట్ వెలిగిస్తాను, గీత చదువుకునే వాడికి వెలిగిస్తాను. కానీ ఈ ఈ రెండిట్లకి వెలిగిస్తున్నా కానీ లైట్ సాక్షిగా ఉంటుంది కానీ దానికి సంబంధం లేదు. మన క్రియలతో మనం మంచి పనే చేస్తాము, చెడ్డ పనే చేస్తున్నాము, వెలుగులో దానికి సంబంధం లేదు, లైట్కి సంబంధం లేదు. అలాగే మనకి ఇచ్చిన 70-70 ఏళ్ళ కాలము కూడా సాక్షి, మనకు సాక్షి అది. మన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటామో దుర్వినియోగం చేసుకుంటామో అది లైట్ లాగా ఇప్పుడు సాక్షిగా ఉంటున్నాం అది. అందుచేత ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మనం ఏంటంటే కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అన్నిట్లకంటే ఎక్కువ వ్యర్థమైంది మనకు కాలమే. ఏంటంటే ఈ మాయని మనిషి మనసు ఏం చేస్తుంది, ఏదో తీసుకొచ్చి బుర్రలో పెడుతుంది, బయటికి లాక్కొచ్చేస్తా. అలా కాదు, నువ్వు లోపలికి వెళ్ళాలి. భగవంతుడు నీకు ఎన్ని ఆయుధాలు ఇచ్చాడు, వైరాగ్యం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు, భక్తిని ఇచ్చాడు, స్మరణ ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎన్ని ఆయుధాలు వజ్రాయుధాలు ఇచ్చాడు. ఏ ఒక్క ఆయుధం నువ్వు ఉపయోగించుకున్నా కాలంలోకి వచ్చేస్తావు అన్నాడు. నీకు భక్తి ఇచ్చేస్తే భక్తికి వెళ్ళిపో, నీకు నీకు శరణాగతి ఇష్టమంటే శరణాగతికి వెళ్ళిపో, స్మరణ ఇష్టం అనుకో, కృష్ణ కృష్ణ రామాన్ని స్మరించుకో. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ఆయుధాలు. అవి ఏడు పట్టుకున్నాగానే మనం మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము. అందుచేత ఎందుకంటే ఇన్ని ఆయుధాలు అసలు ఏమక్కర్లేదు, అన్ని మనం ఎదుర్కొన్నా ఉన్నాయమ్మా. కానీ మనం ఏంటంటే మన అందరం కూడానమ్మా ధృతరాష్ట్ర బుద్ధుడు కదమ్మా. మన అందరం కూడా అజ్ఞానం అనే అంధత్వంలో ఉన్నామమ్మా నాన్నగారు వచ్చేదాకాని. కానీ మన నాన్నగారు ఏం చేశారంట, మన అందరికీ ఒక జ్ఞానం అనే వెలిగిచ్చారమ్మా. ఆ జ్ఞానం అనే వెలుగు ఉంది కాబట్టి, మన అందరికీ చూసి ఇచ్చారు కాబట్టి, ఆ జ్ఞానం అనే సంపదను మన లోపల పోసాడు కాబట్టి. అంటే ఆ జ్ఞానం ఆయన చూసిన సబ్జెక్ట్లో ఆ మాటలో ఆయన స్మరణలో అలా జీవించేసామనుకో మన కాలమంతా కూడా సద్వినియోగం. ఏమో ఎన్నాళ్ళంటాం, మనకు సంబంధమే ఉంది, మనకు పుట్టుకలతో సంబంధం లేదు, సావులతో సంబంధం లేదు, జ్ఞానాలతో సంబంధం లేదు, మరణాలతో సంబంధం లేదు, మనకి ఏది సంబంధం లేదు. ఆయనే మనకు సంబంధం, ఆయనే మన అనుబంధం, ఆయన మనమే, ఇంక మూడోది లేదు. ఆయనకు మనం, మనకు ఆయన. చూసారండి, అలా అలా వెళ్ళిపోవాలి మన జీవితంలో. అంతేనమ్మా, ఏంటంటేనమ్మా, ఏమీ లేదమ్మా. మనం ఏంటంటే ఈ దేహం నేను, ఇదంతా నాది. ఇలా కదమ్మా, కోట్ల జన్మల నుంచి కూడా ఏ దేహం వస్తే ఆ దేహం. ఏమో భగవంతుడు మనం చేసిన దాన్ని బట్టి, ఇప్పుడంటే మానవ జన్మ ఇచ్చాడు, తర్వాత ఏ జన్మ ఇస్తాడో మనకేం తెలుసు. మరి ఏ బాడీ ఇస్తే ఆ బాడీలో ఉండవలసిందేమా. కాబట్టి ఏంటంటే ఏ బాడీ ఇచ్చినా సరే ఆ బోడం నేను అనే దేహ బుద్ధి కోట్ల జన్మల నుంచి మనకు చేసింది. కాబట్టి ఏమవుతుంది, దేహం నేను అనుకుంటున్నావు, వెంటనే కూడా నేనని వదిలేస్తాను, ఇది అంతా నాదనుకుంటా. అంటే ఏంటి, నేను నాది అనుకుంటమే, నేను నాది అంటే అదే బతికి వెళ్ళిపోతావు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రెండు రివర్స్ గా తెచ్చేసుకుంటే చాలమ్మా మనం మోక్షంలోకి వెళ్ళిపోతామమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను నాది మానేసి నీవు నీది అంటాం నేర్చుకో. నేను కాడేమో నీ పెట్టుకో, నాది కాడేమో నీదని అంటే అయిపోతుంది. ఇంకేముందమ్మా సృష్టి అంతా అడిదే, మనకు సంబంధం లేదు. సృష్టిలోకి మనం పంపుతున్నాడు, మన ప్రారంభాన్ని బట్టి మన ఇంట్లో 10 లక్షలే పెడతాడో, 10 రూపాయలే పెడతాడో, ఏం పెడతాడో, ఏం ఇస్తాడో, ఇదంతా కూడా ఆడిసమే మందలేదు అంతా అంటే కాబట్టి నీకు పట్టుకెళ్తారు తప్పలేదు. ఎలా పోతావు అలా పోతావు. ఈ మధ్యలో నాది నాది అంటుకుంటే మాయ మాయ ఆ మాయలో పడతాడు. ఏది నీది, ఈ దేహమే నీది కాదంటున్నాడు, ఈ దేహమే నీది కాదు, ఇదంతా నీది ఎలాగవుతుంది అసలు. అంత వివేకం శిక్షణ ఇచ్చాడు గురువు. ఒక్కసారి ఆలోచించి గురువు మాటనే ఒక్కసారి మననం చేసుకో. శ్రవణం కాదు, శ్రవణమే కాదు, శ్రవణంలో ముట్టుకోండి, మననంలో చుట్టుకోండి అన్న మాట ఆచరణలో కొట్టుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఏంటి నిజమే కదా నాది కాదని చెప్తున్నారంటే నాది కదంటే నా పచ్చాలి లేదు కదా, నిజంగా మన కాదు కదా. చూడలే ఇప్పుడే రావాలి నీకు వైరాగ్యం, ఇప్పుడే రావాలి దేహంలో ఉండగాని వివేకం, ఇప్పుడే రావాలి. వైరాగ్యం వచ్చిందా నీకు మనసంతర్ముఖం అయిపోతుంది. మనసంతర్ముఖం అయిందా అప్పుడు నీకు వివేకం ఇచ్చేస్తాడు భగవంతుడు. వివేకం వచ్చిందా అక్కడ విచక్షణ వచ్చేస్తుంది. అప్పుడు కానిదంతా నీకు తెలియకుండా జారిపోతుంది. ఏదైతే ఉన్నో ఆ హృదయంలోకి నీ ప్రయాణం అప్పుడు నిమ్మల్ని అప్పుడు జారుకుంటావు. ఇదంతా కూడా జరిగిపోతుంది. ఒక్కసారి ఆ గురువు మాటని మనం ఎంతో కొంత మనకి ఎంత ఒక ఏదనుకో భావనాబలం బట్టి ఉత్తమం అన్నారు. అంటే భావన భావన నిచ్చిన బట్టి లేదండి. తండ్రి నా వల్ల ఉట్లేదండ్రి, ఈ మనసు ఉట్లేదండ్రి, నేను ఏమో నువ్వు నిజం, ఇదంతా నిజం కాదు, అది కరెక్ట్, నీ మాట యథార్థం, కానీ మా ఇల్లు పడుతుంటండి, నన్ను ఇందులోంచి విడుదలకి నీ పాదాల దగ్గరకు వచ్చి శక్తి నాకు ఇయ్యని ప్రార్థించు. అక్కడే ఉన్నాడు, 2 చేతులు చాపేశాడు, నేను కౌగులించుకుంటాను. ఎప్పుడు వస్తావా నా చేతి కొంటావు ఆడుకుంటాడు, దొరకమయ్యాడు చేతికి. ఏమంటున్నాడు, నువ్వు గనక వదిలేస్తే నేను ఇది ఎంత ఆణిముచ్చిన మాటమ్మ, మనం పట్టుకుంటాడు వదిలేస్తాడంటమ్మ, మనం వదిలేస్తాడు పట్టుకుంటాడంటమ్మ. ఎంత అందమైన మాట చూడు, మనం వదిలేసామా వెంటనే భారత వదిలేసేసింది అని అప్పుడు ఆడు పట్టుకుంటాడంట. అప్పుడు పట్టుకునేటప్పటికి ఏమవుతుంటే ఎప్పుడైతే నువ్వు వదిలేసావు ఆడు పట్టుకునేటప్పటికి నీ బాధ ఆడిది, నీ దుఃఖం ఆడిది, నీ బాధ్యత ఆడిది, నీ బరువు ఆడిది, మొత్తం నీడంతా నెత్తి మీద మోసేస్తాడమ్మా. వెళ్ళటానికి రెడీగా ఉన్నాడమ్మా, ఇవ్వటానికి నువ్వు రెడీగా లేదు. ఇక్కడే మనకి ఆడికి కూడా వేరు. ఇంకా ఎప్పుడమ్మా ఏ నిమిషంలో ఊపిరి బయటికి పోతుందో, ఇంకేమీ లేదు. ఏది సాధించినా ఈ మానవ జన్మలో ఈ జీవితంలోనే మనం సాధించాలి. దివ్యాన్ దయ అన్నట్టు ఉండాలమ్మా మన ప్రయత్నం అంతా కూడా. ఉండటం ఊరుకోవటం, పట్టుదలు వచ్చేస్త ఏది లేకపోతే దానికోసం ఓ రాత్రులు పగలు నిద్రపోవే, అది కాదు. నేను భగవంతుని పొందాలి, నా జీవిత గమ్యం అది. ఇక్కడ పట్టుదల ఉండాలి, ఇక్కడ ప్రయత్నం ఉండాలి, ఇక్కడ తపన పడు, ఇక్కడ తపస్సు పడు, ఇక్కడ వేదన, ఇక్కడ రోదన, నువ్వు తప్ప నాకు వద్దు వద్దు, నువ్వు నువ్వు నువ్వు, నీదే 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 నీదే. ఎందుకంటే భక్తులు అందరూ కూడా భక్తుల కథలు అన్ని మన నాన్నగారు చెప్పారు కదమ్మా, అందరూ కూడా ఏం చేశారు భగవంతుడు రంగో 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 నువ్వే 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 తండ నువ్వే ఉన్నావు. ఎప్పుడైతే ఆ స్మరణలో ఉన్నారో వాళ్ళు ఏమవుతారంటే తెలియకుండా సరెండర్ అయిపోతున్నారు అక్కడ ఈశ్వరుడు పాదాలు. ఎప్పుడైతే ఈశ్వరుడు పాదాల దగ్గరికి శరణాగతిగా వెళ్ళిపోయారు, ఈ స్మరణాన్ని శరణాగతి తీసుకెళ్తుంది. ఆ శరణాగతితో ఏం చేస్తున్నా, మనం భగవంతుడు పాదాల దగ్గరికి వెళ్ళడికి వీడు మాయమైపోతాడు, ఈ నేను గారు పోతాడు, ఈ నేను గారు పోయారు ఉన్నది ఆడే అని తెలిసిపోతున్నాడు. ఆ తెలిసిపోయాడు అయ్యి బాబు ఇంతకాలం నేనున్నాననుకున్నా, ఉన్నది నేను కాదు, ఉన్నది నువ్వే తండ్రి అని అప్పుడు నువ్వే అని ఎప్పుడైతే వచ్చిందో వాడు అప్పుడు ఈశ్వర సంకల్పాన్ని వాడు అంగీకరించేస్తాడు. ఈ లోపల ఎన్ని వచ్చినా కానీ ఆడి మాట వినడమే కానీ ఏది వస్తే దానికి పెట్టడం అయిపోతామే కాదు. ఈశ్వర సంకల్పమే నా సంకల్పం, ఈశ్వరుడు ఇష్టమే నా ఇష్టం అన్నది అది అనుభవపూర్వకంగా నువ్వు ఆచరణ ఎప్పుడు వస్తుందంటే నీకు వాడికి శరణాగతి అయిపోతే అప్పుడు వచ్చేస్తుంది కదంతా. శరణాగతి అవడం అంటే ఏంటి, ఇదంతా ఆడితే మందంతో లేదు, ఉన్నది నువ్వే తండ్రి నేను లేను కదా, అసలు నేనన్నది లేనే లేదు. మానసం తుటం మార్గమే కృతండి అయ్యో మాసం మార్గార్జవత అన్నాడే భగవానే. అసలు నువ్వు మార్గంలో చూస్తే అసలు చూస్తే మనసొంతం ఉందా, ఉన్నది చైతన్యమే ఉన్నది బ్రహ్మమే అది నువ్వే అని చెప్పాడు కదా. అసలు అందరూ చెప్పారు కదా, అవతార పురుషులు చెప్పారు, జ్ఞానులు చెప్పారు, మహాత్ములు చెప్పారు, అది నువ్వు అది నువ్వు అది నువ్వు అంటే ఇది నేను ఇది నేను ఇది నేనని మనం పెడుతున్నాం. అలా తెలియనప్పుడు వేరు, తెలిసింది 40 సంవత్సరాల సమక్షంలో బోధ అంటే తీరుతుందా. అసలు జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టాడే గురువు మనందరినీ, మనమేమి దుకారణం కాదే, మనంత చక్రవర్తులు శక్తిలో లేరు అంటే ఇచ్చిన సంపదకు వారసులు చేశాడు గురువు మనల్ని. కాబట్టి భగవంతుడే ఉన్నాడని గురువు చెప్తున్నాడు, ఆ జ్ఞానం అనే మాటను పట్టుకో, ఆ చెప్పిన మాటను పట్టుకో. అవును ఉన్నది నిజమే కదా, నేను లేదు కదా తండ్రి, నేను నిజమే కదా, నేను నిజం ఉన్నావు కదా. అవును సార్ అన్నారు, ఎలా చెప్తారు ఎప్పుడో పెళ్లి భక్తుల్లో చెప్తారంట. ఎలాగంటే అర్జున నేను అంతర్యామగా ఉన్నాను అందరు ఒకటి ఎలా అన్నాడంట కృష్ణుడు. అంటేనే అప్పుడు అన్నారంట నాన్నగారు, అమ్మా భగవంతుడు సాక్షాత్తు అర్జున నేను అందరి హృదయాల్లో అంతర్యంగా ఉన్నాను చెప్తున్నాడే. అలా చెప్తున్నప్పుడు కూడానమ్మా కనీసం ఇదేంటి అంతర్యంగా నాలో ఉన్నాడు భగవంతుడు అని చెప్తున్నాడే. భగవంతుడే చెప్పాడు కదా, భగవంతుడి మాట సత్యమే కదా, అది అబద్ధం ఒకటి కదా. ఒక్కసారి ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఉన్నాడని మాట తెలియట్లేదు కదా. తండ్రి తెలియపరిచే బాధ్యత కూడా నిజే కదా, అక్కడ ప్రయత్నం చేసామనుకో. ఇంకంతే ఆయన ఏముందమ్మా, ఆయన వెంపు చూసేవాడికి సంబరం వచ్చేస్తున్నామా. గురువుకి సంబరం ఎప్పుడు వస్తుందంటే భక్తుని చూస్తేనే ఆడ సంబరం వచ్చేస్తుందంట. ఆడి వెంపు ప్రయాణం అయితే చాలంట, ఇంకా ఆడికి పొంగు. ఏమీ కదమ్మ ఇంత మంచి పని చేస్తే చాలు, ఇంకా ఉష మంచి పని చేసిందో అని ప్రపంచం అంతా చెప్పేసి ఉన్నాను. అంటే ఏంటి గురువుకి సంబరం అనమాట, మనం ఏదైనా మంచి చేస్తే అసలు మనం చూసి ఆనందించి వాడు గురువు తప్ప సృష్టిలో ఎవడున్నాడు చెప్పండి, ఎవ్వరూ లేడు. మనం పెట్టినాడేమో పెద్దమ్మంటారు, పెట్టన్నాడు చెప్పమ్మంటారమ్మా, ఇదంతా లోకం యొక్క తీరమ్మా. మనకి లోకానికి ఎట్టి సంబంధం లేదు, దేహం కాదు మనసు కాదు ఏది ఉంటారు నువ్వు అదే అని చెప్పాడు. అక్కడ స్థిరంగా ఉంది, నీకు అందినా అందకపోయినా మాట వస్తు సరిపోతుంది, ఆ మాటే నేను తీసిపోతున్నాడు అందాక అప్పుడు అన్నారంట. కనీసం అమ్మ ఒక శుభలాక్షి ఇచ్చిన తెలుగు కూడా నేను భగవంతుడు మాటకి ఇవ్వట్లేదు అన్నారు. శుభలాక్ష ఉందనుకో, ఎవడన్నా పెళ్ళి అమ్మ మా చుట్టాలు మేనమ్మ కూతురు మేనప్ప కూతురు పెళ్ళి పలానా తారీఖున పలానా నెలలో అని చెప్తే ఇంకా పెళ్లి రోజు వచ్చే వరకు కూడా ఆ శుభలాక్షను స్మరించుకుంటానే ఉంటామంట. పలానా తారీఖున పెళ్ళి అంటే శుభలాక్ష ఇచ్చే విలువ కూడా నువ్వు భగవంతుడు మాటకి ఇవ్వట్లేదు అన్న అంతర్యంగా ఉన్నాను అర్జున అని చెప్తున్నాడు కదమ్మా. ఎలా ఉన్నాడమ్మా కృష్ణుడు, అర్జున నువ్వు బాగు చేసుకోలేవు అనుకో అర్జున, నీ మనసుని నాకు ఇచ్చే అర్జున నేను బాగు చేసి పెట్టాను అంటున్నాడే అమ్మా, నాకు ఇచ్చే అర్జున నేను బాగు చేసి పెట్టాను కృష్ణుడు అన్నారు. మన నాన్నగారు ఏం చెప్తున్నారు, మన మనసులు ఇవ్వని తెలుసా ఆయనకి, ఇవ్వకుండానే ఆయన అంతర్యామం మన లోపలంతా కూడా మన మనసులో బాగు చేసే పని ఆయనకి, ఇంకా రెండో పని లేదు ఆయనకి. మనం ఈ జన్మ రహస్యం వచ్చే వరకు కూడా భగవాన్ అన్నట్టు కుడి నోట్లో పడ్డ మాసం ముక్క ఎలా అయితే బయటకు రాదో అలాగ మనందరం కూడా ఆ నాన్నగారి నోట్లో మాసం ముక్కలు మనం మనకి జన్మరాశ్యం వచ్చే వరకు కూడా గురువు మన విడిచిపెట్టడు అదే అమ్మా గురువు అంటే. ఒకసారి అమ్మా అంటే నీ ఇంకొక మాట ఏంటంటే ఇలా వెళ్ళిపోతే ఇంట్లో పడిపోతే అసలు విషయం మర్చిపోతానమ్మా. అది ఏంటంటేని నాన్నగారు నాన్న హృదయం అనే పుస్తకం ఎలా వచ్చిందంటేనమ్మా, ఒకసారి నాన్నగారమ్మా ఇప్పుడే చెప్తారు ఎందుకో ఎప్పుడు తగలాలో మనకు అప్పుడు తగిలిస్తూ ఉంటారు. సుందరక్ష మీటింగ్ లో ఒక రోజు గురువు యొక్క వైభవం చెప్పారమ్మ. ఎప్పుడంటే 2000 సంవత్సరంలో సుందరక్ష శివాలయంలో ఏం చెప్తారంటే, వేటగాడు తాను వేటాడే జంతువు తన చేతికి చిక్కే వరకు ఎలా విడిచిపెట్టడో అలా గురు సమక్షానికి వచ్చినటువంటి భక్తుల్ని వాళ్ళు వాళ్ళు జన్మరహస్యం పొందే వరకు కూడా వాళ్ళ మోక్షం పొందే వరకు కూడా గురువు విడిచిపెట్టడం అన్నది ఉండదు వాడు గురువు అంటే అని చెప్పారు. అబ్బా ఇంకా అసలు ఆ మాట మనకు హృదయంలో అలా ఒక్కసారి గుచ్చుకునిపోయి నాటుకుపోయి ఇంత వైభవం ఆ గురువు అంటే ఇచ్చివాడా గురువు చేసే పని ఇదా అని చెప్పమ్మా. ఆ తలంపు నా హృదయంలో ఒక స్పందన కింద ఇచ్చి నాన్నగారు ఏం చేశారంటే ఆ రోజు నుంచమ్మా ఒక 13-14 సంవత్సరాలమ్మా ఇంకా అసలు ఆ నాన్న హృదయం పుస్తకం రాయటానికమ్మా ఒక తపస్సు చేయించారమ్మా నాన్నగారు. నేను పనిముట్టిని నేను రాయలేదు, ఆయనే రాసుకున్నాడు. ఎలాగంటే 200 మీటింగ్లమ్మా 200 ఊళ్ళు, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు ఆ క్యాసెట్లు కొంటాం తెచ్చుకుంటాం టేప్ రికార్డు పెట్టుకుంటాం ఇంకా రాసేది 2 రోజుల్లో అయిపోయింది, 2 క్యాసెట్లోనే 3 క్యాసెట్లో రాసినట్టు మళ్ళీ 3 వారానికి 2-3 మీటింగ్లు చెప్పేసుకోవరమ్మా. మళ్ళీ ఇంకో మీటింగ్ అటెండ్ అయిపోతాం, ఆ మీటింగ్లో పక్కన బుజ్జమ్మా ఆ క్యాసెట్లు ఇచ్చేవాడు మళ్ళీ రాయటం. ఇలాగ 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 మనం ఎవరమ్మా రాయటానికి మనం ఎవరం చేయటానికి మనం ఎవరం. కానీ నాన్నగారు ఈ జీవితాన్ని నన్ను ఇలాగ ఆయన పని కోసం పనిముట్టగా చేసుకున్నారమ్మా, ఇంతకంటే నాకు ఈ భాగ్యం ఈ జీవితానికి సరిపోతున్నాం. అలాగే ఏం చేస్తారంటే అలాగ అయిపోయి అమ్మా మొత్తానికి ఆ పుస్తకం 17 గురుపవనం సరిగ్గాని ఆ ఒక నెల 2 నెలల ముందు మన ఉష వచ్చిందమ్మా. ఉష వచ్చేవాడికి ఉషమో గిన్నెలు వచ్చింది. వచ్చేవాడికి ఉష ఇదమ్మా ఇలా రాసేనమ్మా ఉష, ఇది ఇంత అయితే బాగుంటున్నానమ్మా ఉష అంటే సరే అంటే మనం నాన్నగారి దగ్గర పట్టుకెళ్దాం, నాన్నగారి దగ్గర పట్టుకెళ్ళామమ్మా. నాన్నగారి దగ్గర పట్టుకెళ్తే నాన్నగారి పుస్తకం చూసి అమ్మా నేను ప్రింట్ చేస్తానమ్మా, నేను ప్రింటింగ్ చేయంటానమ్మా, ఏ నువ్వు నా డబ్బులతో నేను చేయంటానమ్మా భారతి అన్నారమ్మా. అనమ్మా ఆ పుస్తకం తీసుకున్నమ్మా పాపం ఆ కంపౌండర్ గారికి ఇచ్చి, కాంపౌండర్ శ్రీనివాస్ ఇచ్చి నువ్వు జాగ్రత్త పెట్టిది అమ్మా. ఏం కాదమ్మా భారతి, ఇది నేను రమణ గారికి ఆయన కొత్త గుణంలో నేను ఆ సాహిత్య స్థితిలో ఒకటిని ఉన్నది బ్రహ్మమే 2 పుస్తకాలు అక్కడ రాసాను కదమ్మా, ఒకసారి రమణ గారికి నేను శంకుస్థాపనకి వెళ్తాను చూపించేసమ్మా, ఇంటి చేయించేద్దామని దాచాడమ్మా. ఆ దాచేటప్పటికమ్మా తర్వాత ఇదంతా జరిగింది ఎప్పుడు జూలైకి జరిగింది కదమ్మా, ఇంకా ఆగస్టు తర్వాత ఆగస్టులో ఇప్పుడు వాళ్ళ శంకుస్థాపన ఏమో మనకు తెలీదు. మొత్తం మీద నాన్నగారు ఇంకా సెప్టెంబర్ నుంచి మనందరికీ తెలుసుకున్నది పాప ఆయనకి అనారోగ్యం రావటం అలా అలాగే జరిగిందమ్మా. జరిగేటప్పటికే మొత్తం మీద అంతా అయ్యేటప్పటికమ్మా ఎలా ఉందంటే ఒక రోజు ఇంకా నాన్నగారు 4 రోజులకు 3 రోజులకు దేహంలో చెప్పుకుంటారని ఇంకా అసలాకి చీలోంచి చూసి షెడ్లోకి వచ్చి ఏడు చేసేవాళ్ళం అమ్మా, ఎంత బాగా చేసేవాడమ్మా మా తండ్రిని చూసేటప్పటికి మన అందరి కోసం కదమ్మా ఆయన దేహం అలాగా అయితేనమ్మా అలా అయితే ఉన్నాడికి చీలోని చూసానమ్మా చూసేటప్పటికి నాన్నగారు అలా పడుకుని ఉన్నారు. ఇలా పక్కకు జరిగింది దుఃఖలు జరిగేటప్పటికి ఏంటంటే ఇదేంటి బంగారం లాంటి దేహం ఏంటంటే ఇలా ఉన్నానుకున్నాను బయటకు వచ్చేసానమ్మా. బయటకు వచ్చి శ్రీనివాస గారి దగ్గర నుంచి అమ్మా ఆ పుస్తకం తీసుకున్నమ్మా, మేమో నాన్నగారు చుట్టూ ఇలా ఉన్నారు మళ్ళీ అంత ముందు సార్ నిశ్చయిపోయిందమ్మా పుస్తకం సరే అని తెచ్చేసానమ్మా. తెచ్చేసానమ్మా రాత్రి కళ్ళొక్క చూసారమ్మా నాన్నగారు వచ్చేసేసి ఏం చేశారంటే బంగారంలో మెచ్చిపోతే షెడ్లో కూర్చున్నారమ్మా. తర్వాత మళ్ళీ నాన్నగారు నిడుమదిలో కూర్చున్నారమ్మా కుర్చీలోని, నిడుగున్న మనిషి నాకు కనపట్టలేదమ్మా, మొత్తం పుస్తకం అంతా ఎడింగ్ ఏం చేస్తున్నారమ్మా, అంటే నువ్వు పట్టుకుపోతావా నేను చేయాలనుకున్నావా అని స్వప్నపూర్వకంగా చూపించారమ్మా. అలా అయిపోయిందమ్మా. అయిపోయాక ఇంకా 17 ఏమైందంటే ఇంకా తర్వాత అమ్మా 18 గురిపోవడానికి అమ్మా పుస్తక రూపం రాల్సింది. ఆ పుస్తకం అమ్మా ఎడిటింగ్ అంతా కూడా పుస్తకం ఎడిటింగ్ అంతా కూడా అమ్మా మా నాన్నగారు మనవడు వర్మ ఎంతో వర్మగారు ఎంతో కష్టపడి పాపం ఎడిటింగ్ అంతా వర్మ చేశారమ్మా. వర్మ చేశాక తర్వాత మన కలెక్టర్ సిద్ధరాజ్ గారు కూడానమ్మా పుస్తకానికి ఆ ముందు మాటలు అవన్నీ కూడా పమ్మ ఆయన దానికి సహకరించారమ్మా. ఇంకా అయిపోయిందమ్మా. అలా అయిపోయాక ఆకాన్ని ఇంకా ఆ ప్రింటింగ్ పని అంతా కూడా ఉష చూసుకున్నాము. ఉష తీసుకెళ్తే ఆ పుస్తక రూపంగా ప్రింటింగ్ అంతా కూడా ఉష చేయించి ఆ 2018 గురుపౌర్ణానికమ్మ పుస్తకం ఓపెనింగ్ అయిందమ్మా. అలా జరిగిందమ్మా. అదంతా ఎవరమ్మా చేయించింది ఏంటంటే అదంతా ఆయన దయ్యమ్మ. ఇంక ఈ దేహం అమ్మా నేను చెప్తున్నానమ్మా, ఒక సంసారం ఉందని కానీ ఒక జీవితం ఉందని కానీ ఏ నాడు లేదమ్మా. ఎందుకంటే ఎప్పుడో కూడా నాకు మరుపునే వరవిచ్చారమ్మా నాన్నగారు, ప్రతీది మర్చిపోతున్నా అలా నా జీవితాన్ని మర్చిపోసేసారమ్మా. ఇంకా ఆయన ఆయన మాట ఆయన చూసుకుంటాం ఆయన మాట వింటాం, ఇంతకంట వరవు ఇంతకంట భాగ్యం ఏముందమ్మా మన జీవితాల్లో. ఆయన కూడా వచ్చేదే నా జీవితాన్ని నడిపించే కాదు. అదే మన కూడ ఎవరు మన కూడ వచ్చే సంపద ఏంటి, ఆ జ్ఞానం అనే సంపదే మన కూడ వస్తుందమ్మా, ఇంకేది రాదు అది ఒక్కటే మాకు. కాబట్టి అదంతా కూడా మన అందరికీ ఇచ్చారు పాప నాన్నగారు. మన కూడ వచ్చే సంపదలే మన అందరికి మనకు నోట్లు కట్టే జ్ఞానం అనే మన ప్రతి ఒక్క హృదయంలో పెట్టేయని అది మనం వాడుకుంటాంలో ఉందమ్మా, వాడుకుని మనం బాగుపడటంలో ఉంది అంతే. అలా ఇంకా అలాగా ఇంకా ఒకసారి ఏమైందంటే నాన్నగారు ఆశ్రమం కట్టారమ్మా. నాన్నగారు ఆశ్రమం 2000 నాన్నగారు ఆశ్రమం కూడా 99 ఆ స్థలం కొన్నాం. ఇంకా అన్నిట్లకారా ఏంటో నన్ను బొమ్మలోకి నిలబెట్టుకోగారమ్మా. ఆ స్థలం ఏమో 99 శివరాత్రికి వెళ్ళానమ్మా నాన్నగారు అక్కడికి అరుణాచలం వెళ్ళేవాడికి. ఆ సైట్ ఏమో కొండటం ఆ సైట్ కొంటేనమ్మా, ఆ సైట్ కొన్నప్పుడమ్మా మన రామకృష్ణరాజు గారమ్మా మన కుక్కడపల్లి రామకృష్ణరాజు గారు సూర్య అంకులు. సరిగ్గా నేను శివరాత్రికి వెళ్ళాను, వెళ్ళాక శివరాత్రి రోజు ప్రదక్షిణ అన్ని అయిపోయినాయి. అయిపోయాక తర్వాత వచ్చేసరికి వీళ్ళేమో సైట్ చూడటానికి వెళ్తున్నారు. సైట్ కాడికి ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య అంటే సైట్ కాడికి వెళ్తున్నాను నేను రానంటే రామ్మ అన్నారు. సైట్ కాడికి వెళ్ళామమ్మా, అప్పుడే నాన్నగారు సైట్ 99లో కొన్నారు మా నాన్నగారు ఆశ్రమంలో. ఆ కొనేటప్పటికమ్మా అక్కడ ఆ సైట్ అంతా చూపిస్తారు, మధ్యవర్తి ఉంటారు కదా కొనివాడు, మనకు అమ్మివాడు చూపించంటే ఇంకొకటి ఎవరైనా అక్కడ చిన్న తాతాకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీళ్ళు ఎవరని అడిగాడమ్మా. అడిగితేని అయ్యి చెప్పుకున్నాడు వాళ్ళు ఈ స్థలం కొనుక్కున్నారు. ఆడమ్మ ఎంతో ఆశ్చర్యంగా ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తు, ఏంటి ఇది ఇప్పుడు జరిగింది 27 మాట. ఆడు అంటున్నాడు ఆశ్చర్యపోయాడమ్మాడు. అడిగినోడ ఏంటి స్థలం వాళ్ళు కొనుక్కున్నారా, మొన్న జ్యోతప్పుడు డిసెంబర్ జ్యోతప్పుడు 1 గంటకంటమ్మ అక్కడ పాస్ వచ్చాడు బయటకు వచ్చాడంటమ్మ. వచ్చేటప్పటికంటే ఎంత అంటమ్మా ఆ డిసెంబర్ లో కదమ్మా పైన జ్యోతులు ఇస్తారు, ఆ జ్యోతిలో ఉంటే ఇంత జ్యోతి కింద ఆ నిప్పురా వచ్చేంత స్థలంలో పడిందని ఏంటి ఇంకా అసలు ఎన్ని ఎన్ని వేల సైట్లు లేవు అక్కడ అరుణాచలం ఆ సైట్ ఎంత కొనిపించాడు భగవంతుడు. అది నిర్ణయం ఈశ్వరుడు ప్రణాళిక అలాగమ్మా. అదేమో నాన్నగారు ఆశ్రమం అలా వచ్చిందమ్మా, ఆంధ్రాశ్రమం ఇలా వచ్చిందమ్మా, రెండు కూడా భగవంతుడి యొక్క ప్రణాళిక అలా జరిగిందమ్మా. అలా జరిగితే ఆంధ్రాశ్రమం ఇది నాన్నగారు ఆశ్రమం కట్టినప్పుడు అమ్మా నేను ఏం చేశానంటే నేను మా ముగ్గురు కలిపి ఒకసారి ఒక రూమ్ తీసుకున్నాము నాన్నగారితో చెప్తే అలాగే తీసుకోండి అమ్మా అన్నారు. అన్నారమ్మా అన్నాక 2 నెలలు అయ్యాక అన్నారు మీకు రూమ్ వద్దమ్మా అని ఇచ్చారు నాన్నగారు. ఇదేంటి రూమ్ ఇస్తారన్నారు మళ్ళీ వద్దన్నారంటే అమ్మా, ఎందుకంటే భవిష్యత్తు మనకేం తెలుస్తున్నాం మా నాన్నగారు తెలుస్తుంది కదా, సరే వద్దన్నారు కదా అని ఊరుకున్నాం. సరిగ్గానమ్మా నాన్నగారు ఆశ్రమం గృహప్రవేశం అప్పుడు ఏమైందంటే ఆ గృహప్రవేశం వదినమ్మా నాకు ఇంక దుఃఖం వచ్చేసిందమ్మా. దుఃఖం వచ్చేస్తే గిరిని తెచ్చేస్తున్నా అమ్మా, అరుణాచల గిరినే తెచ్చేస్తున్నాను. ఎలా తెరుతున్నానంటే ఆ గిరిని ఈశ్వరుని ఏంటయ్యా నీ ఎదురుగుండా ఒక రూమ్ కొనుక్కు నీ ఎదురుగుండా నేను ఉన్నావు అనుకుంటే రూమ్ కూడా లేకుండా చేస్తావు నన్ను. సరే నాకేమీ భయం లేదు, నువ్వే ఉన్నావు కదా పెద్ద గిరివి, వచ్చి నీ మెట్టు మీద కూర్చుంటాను, కూర్చుని నిన్ను స్మరించకుండా నా ప్రాణం ఎదలేస్తాను కాబట్టి అని ఏడుస్తుంటే అప్పుడు జయ్యేమన్నారంటే ఆ నాన్నగారు అంటే బాగా వేసేస్తున్నారు అనేటప్పటికి ఈ అమ్మాయి ఎంత చేస్తున్నావమ్మా అన్నారమ్మా. అనేటప్పుడు నేను మాట్లాడలేదమ్మా చేయన్నారు రూమ్ లేదని ఏడుస్తున్నారండి అన్న. అంటే నాన్నగారు అన్నారు ఈ 24 రూములకి ఓనర్ నువ్వేనమ్మా భారతీయ అన్నారు. అన్నాక పాప ఆ మాట అని అసలు రూమ్ ఉంటే ఏంటమ్మా ఈ దేహమే అటాచ్మెంట్ ఏ కోట్లు జన్మలు ఎత్తున్నాం ఇంక రూములు పల్లెలు ఇళ్ళు గుళ్ళు మన కూడా వస్తాయా. ఆయన అన్నారు అమ్మా భారతీయ నీకు రూమ్ ఉందనుకో, అప్పుడు చెప్పారమ్మా సబ్జెక్టు నాకు కన్విన్స్ చేశారు అమ్మా భారతీయ నీకు రూమ్ ఉందనుకో అమ్మా, అప్పుడు నువ్వు ఆ రూమ్ చూసి ఏమనుకుంటావంటే ఆ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి నీకు ఇవి నా మంచం అంటావు, నా ఫ్యాన్ అంటావు, నా కుర్చీ అంటావు, నా బళ్ళు అంటావు, నీకు నా పెరిగిపోతుందమ్మా భారతి అన్నారు. ఇంకేముంది ఇంకా అలాగ మనము ఎక్కడ ఎక్కడ దేని పట్టుకున్నామంటే అది పట్టుకునేవాడే శుభ్రం కట్ చేసి పడేస్తాడు. గురువు అంటే ఏంటి బోట్లన్నీ పెట్టుకుని మనం బతుకుదామంటే బోట్లన్నీ ఒక్కొక్కటి ఒకటి పడగొట్టేస్తాడు గురువు. బోట్లు పడితేనే కానీ వెళ్ళి ఆడ పాదాల దగ్గర పడ అదేనమాట. అలాగ ఏంటంటేనమ్మా అలాగేంటంటే ఏదో ఒక చెంప డబ్బా అలాగ కొట్టింటా ఎవరితో తిట్టింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఈశ్వరుడు మన కోసం చేస్తున్నాడమ్మా. ఎందుకంటే ఈ జన్మలోనే ఇక్కడ ఉంటున్నానే మనం సరింటి చేతాను అనేవారు కదమ్మా, నీ ముఖం మీద పౌడర్ తెరగకుండా నీకు చెవట పట్టకుండా నీ అందరికీ మోక్షం ఇచ్చేయాలన్నమ్మా, ఇది నా ఆశ నా దురాశ నాకు తెలియదమ్మా అనేవారమ్మా అటువంటి గురువు. అలాగే మన జీవితాల్లో కూడా చెవట పట్టకుండా పౌడర్ తెరగకుండా ఎలా ఉంటున్నావమ్మా, ఏంటి ఎక్కడ ఏది లోటు చేసాడు నువ్వు, ఎక్కడా లోటు లేదు మనలాగా మనంత శాంతిగా సృష్టిలో ఎవ్వరూ కూడా జీవించట్లేదమ్మా. అలాగ శాంతిలో ఆయన అన్నట్టుగా మన జీవితాలన్నీ కూడా శాంతిగా వెళ్ళిపోయి ఇంకా తర్వాత అంతా ఆ మోక్షం అన్నది ఆ జ్ఞానం అన్నది ఇక్కడ ఆయన ఇచ్చుకుంటారు, టైం వస్తుంది ఇచ్చి పడేస్తారు చూసుకుని ఆయన ప్రిపరేషన్ అంతా మళ్ళీ ఆయనే చేస్తున్నారు, మన వల్ల ఏదీ కాదు చేస్తున్నారు. కాబట్టి ఒక్కటి ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం శరణాగతి అది మాత్రం మనకు చేయవలసిన పని. మనకు ఆ విశ్వాసం పరిపూర్ణంగా ఉండాలి. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మిన వాడికి దుమ్ము. నమ్మకం లేకపోతే ఏమి లేదు. అర్జున అర్జున నా పట్ల విశ్వాసం ఉంటే ఆడు ఎంత చండాలుడైనా సరే, ఆడ ఆఖరికే కుక్క మాంసం తిని చండాలుడైనా సరే వాడికి మోక్షం ఇచ్చేస్తాను అర్జునే అన్నాడు భగవంతుడు. నమ్మకానికి అంత శక్తి ఉందమ్మా, విశ్వాసానికి అంత శక్తి ఉందమ్మా. ఆ విశ్వాసమే భక్తులందరూ కూడా విశ్వాసం శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు. మనం ఏంటి ఇక్కడ నిరంతరం కూడా ఆ భగవంతుడు ఆ గురువుని నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం. ఒకసారి విజయవాడ వెళ్ళానమ్మా, విజయవాడ నాన్నగారు మొదలాపట్నం మీటింగ్ అయ్యాక విజయవాడ వెళ్తుంటే మా చుట్టాలు ఎవరు విజయవాడ ఆ పాపను రమ్మంటారు. నాన్నగారు నేను వస్తాను నాన్నగారికి అలాగే రామ్మా అన్నారు. విజయవాడ సూర్య సుబ్బరాజు గారి ఇంటికి వెళ్ళానమ్మా. వెళ్ళాక నాన్నగారు ఆ సూర్య సుబ్బరాజు గారి ఇంటికి వెళ్ళాక మా చుట్టాలు పాపందే మీరు కొద్దిగా వెళ్ళిపోకుండా సూర్య సుబ్బరాజు గారు ఉంటారు వెళ్ళకూడదు అలా మీరు వెళ్ళిపోతారు మా కాలు ఎక్కడ అవుతుందమ్మా గురువు ఎక్కడ ఉంటే అక్కడ పరుగు పరుగులు ఇంకా అసలు అలా వెళ్ళిపోతాం కదా తొమ్మిదిన్నర దాకా చూసి పదే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు నాన్నగారు ఒక్కడే కోపాలో ఉన్నారేమో, సీరియ సుబ్బరాజు గారు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు, సుదర్శన అమ్మగారు ఏమో కిచెన్ లో ఉన్నారు. నేను నాన్నగారే నాన్నగారు పాదాలు కడుగుతూ ఏమి అడిగాను అంటేనమ్మా నాన్నగారండి మాకు గురు భక్తి ఎలా వస్తుందండి అని అడిగానమ్మా. అయితే నాన్నగారు చూస్తారు మర్చిపోతామమ్మా ప్రత్యక్ష సంఘటనలో కూడా ఆయన పుస్తకం చెప్తారమ్మా, హృదయం కదిలిపోతుందమ్మా కదిలించేస్తాడమ్మా గురు అంటే నాన్నగారు అన్నారు. అమ్మా గురుభక్తి ఎలా వస్తుందంటేనమ్మా మనమమ్మా అన్నం తిన్నట్టు గబగబా అన్నం మూడు ముద్దలు కూడా నేను ముద్ద పెట్టుకుని గబగబా అన్నం తిన్నట్టు రాదమ్మా గురుభక్తి. గురుభక్తి ఎలా వస్తుందంటేనమ్మా ఇప్పుడు నువ్వు ఆటకి వెళ్ళాలనుకుంటావు అనుకోమ్మా ఇక్కడి నుంచే బస్ స్టాప్కి వెళ్తావు, బస్ స్టాప్కి వెళ్ళగానే నువ్వు ఎక్కి బస్సు రెడీగా ఉండదు కదమ్మా అక్కడ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వెయిట్ చేసాము నువ్వు బస్సు వస్తుందమ్మా. అలాగేనమ్మా గురుభక్తి కూడానమ్మా మనకమ్మ లోపలమ్మ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా లోపల తిరుగుతా పెరుగుతా పెరుగుతా వస్తుందమ్మ. అన్ని వచ్చింది మాత్రం పోదమ్మా అని చెప్పారమ్మా. అలాగమ్మా ఒక భక్తిమని ఒక శక్తిమని ఒక శరణాగతిమని ఆయన పట్ల ఇష్టం రాని ఇవన్నీ కూడా గురువే మనకి ఆయన దయ్యలో మనకు అవన్నీ కూడా ఆయన ఇస్తున్నారమ్మా. ఎలాగిస్తే మనం ఆయన విడిచి వెళ్తామో అలాగే వెళ్తామమ్మా. అదమ్మా చేసేది భగవంతుడు గురువు చేసేది. ఒకసారి ఏమన్నారంటే ఎలాగంటే గురువు ఏం చేస్తాడంటేనమ్మా ఫస్ట్ అంటమ్మా మనం వెళ్ళగానే అంటమ్మా మనం కొత్తగా వెళ్ళామనుకోనమ్మా కొత్తగానే ఎవరో వెళ్తుంటే నీలాగ నాన్నగారంటే ఎవరు మన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్తారు అలా వచ్చిన వాళ్ళు అందరమనే అందరం కూడా ఒక దారం అనుకున్న పువ్వులు లేనమ్మా మన అందరమనే ఆ దారం నాన్నగారు మన అందరం పువ్వులు అమ్మా దండకన్నా. అయితే నీ కొత్తగా మనం వెళ్ళిపోయినంట పక్కోళ్ళు ఇది మా ఊరండి పాపండి మా ఊరి నుంచి వచ్చిందండి నాన్నగారు మిమ్మల్ని చూడాలంటే అలాగమ్మా అలా వస్తామమ్మా నువ్వమ్మా నీవు అలాగమ్మా మీ పిల్లలమ్మా ఇలాగ ఇలాగ అడుగుతారు కదమ్మా. అడుగుతా అడుగుతా ఏం చేస్తా అంట గురువు అంట లోపల చూసుకుంటాడంటమ్మా. ఎలాగంటేనంట దీనికి ఏమన్నా కొంచెం భక్తి ఉందా భగవంతుడి పట్ల ఇష్టం ఉందా లేకపోతే ఏమన్నా దీనికి ఏమన్నా భగవంతుడు అంటే నమ్మకం ఉందా చూసుకుంటాడంటమ్మా. చూసుకునంట లోపలంట మనకంటమ్మా కొంచెం ఎలాగంటే నీ కొడిపెట్టిన దీపం అంట అంటే చూడండి మనం భగవంతుడి దగ్గర దీపం వెలిగిస్తాం కదా ఆకను నూనె అయిపోయాక ఇంకా రెప్పరెప్పలాడితే ఆరిపోయి ఆరిపోయి దీపం నూనె అంతా అయిపోయి తప్పమని ఆరిపోయే టైంలో ఎలా ఉందో కొంచెం వెలుగు అలాగించే సారంటమ్మా మన లోపల చూసుకుంటాడంటమ్మా గురువు ఇంకా సరిపోతుంది ఈ కొంచెం కాదు దీనిలో ఇలా ఉంది ఈ భక్తి కొంచెం కొడిపెట్టిన దీపంలా ఉంది ఈ భారతలో సరిపోతుంది అనుకునంటమ్మా. దాన్ని ఇంకా ఆరనివ్వడంట ఆరనివ్వకుండా దాన్ని పెద్ద వెలుగు ఆయన సమక్షంలో పెద్ద వెలుగు చేసేస్తాడు. ఎలాంటి వెలుగంటే కుంభవృష్టి కింద వర్షం కూర్చేటప్పుడు మేఘాలు ఎలా అయితే కమ్మేస్తాయో ఆ మేఘాల మధ్య నుంచి మెరిచి ఎలాగ మెరిచి మెరిచి మాయమైపోతున్నది ఆయన ఇక్కడ అలా కదండి పెద్ద వెలుగుని చేసేస్తాను. పెద్ద వెలుగుని చేసి చేసేస్తాను వెలుగంటే ఏంటి మీ హృదయాన్ని అలాగా మనసు అంతా కూడా ప్రిపరేషన్ చేసేసి ఆ లోపల ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ హృదయాకాశం ఆ వెలుగు ఎంత విభజన చేసి దాన్ని ఆ హృదయంలో ఉన్న గుర్తు మీకు అనుకుని తీసుకొచ్చేస్తాడు అంతేనంట అంటే మోక్షం ఇచ్చేస్తాడంట. ఎందుకంటే భగవంతుడు అంట గురువుకంట మోక్షం ఇచ్చేది ఆ అది ఇచ్చేసాడంట ఆ పదవి ఇచ్చేసాడంట. వీడేం చేస్తాడంట బాగా దొరికాడు దేవుడు అనుకుంటాడంట గురువు మా బాగా దొరికాడు వీడు అనుకుంటాడంట మన భక్తులందరికీ ఇచ్చేద్దామని ఆయన అనుకుంటాడ అంతే అప్పుడు అదంటాడంట ఏంటి ఈ భారతలో చూస్తే అనేక బలహీనత ఉన్నాయి, అనేక దోషాలు ఉన్నాయి, అనేక పాపాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. దీనికి నువ్వు మోక్షం ఇటువంటి అంటాడంట భగవంతుడు. అవన్నీ నాకు తెలియదు, అది నా సమక్షంలో మీరు చేయండి అంటూ నేను ఇచ్చేసానంటాడు. ఇంకా ఈశ్వరుడు కూడా నువ్వు ఎట్టడం లేదమ్మా, చూసాడమ్మా అంచేత ఇంక ఏంటంటేనమ్మా అక్కడ ఫస్ట్ మా మందరం కూడా అసలమ్మా అందరు గురువులు వేరమ్మా, మన గురువు వేరమ్మా. ఎలా వేరంటే ఎక్కడ వేరంటే గురువులు అందరూ కూడా జ్ఞానం గురించి బోధించారమ్మ. ఫస్ట్ మనకేంటి జ్ఞానమే చెప్తారు కదా అందరూ కూడా, ఎలాగంటే జ్ఞానం పొందండి అమ్మా, ఈ దేహం మీరు కదా, ఇదంతా అజ్ఞానం, మీరు మోక్షం పొందడానికి వచ్చారు, మోక్షం అంటే ఏమీ కదమ్మా, మీరు ఎవరై ఉన్నారు అది పొందటమే మోక్షం అని రామకృష్ణుడు చెప్పిన, భగవాన్ చెప్పిన, బుద్ధుడు చెప్పిన అందరూ మోక్షం గురించి ఇచ్చారు. అలా చెప్తే అజ్ఞానం కదమ్మా మనకి, ఆ మోక్షం ఏమో మనకి ఎక్కదు, ఆ జ్ఞానం ఏంటో జ్ఞానం గురించి ఎప్పుడు వినలేదు కదా, మనకి ఎక్కడ ఏంటంటే అది మన కొంచెం చేర్చేది అనిపించిందమ్మా. నాన్నగారు ఏం చేశారంటే రివర్స్ వచ్చేసారమ్మా, వచ్చేసేసారంటే ఎలా కాదని ఫస్ట్ మనం వెళ్ళగానే ఏం చేసేవారు మన నాన్నగారు, మీరు బాగున్నారా, మీ పిల్లలు బాగున్నారా, మీ ఇంట్లో అన్ని బాగున్నాయా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇలాగా ఎడతన్నదా పెట్టారమ్మా అంటే మన నాన్నగారు ఫస్ట్ మన భౌతికాన్ని చక్క పెట్టడం మొదలు పెట్టారమ్మా. ఎప్పుడైతే ఆయన అలా భౌతికాన్ని చక్క పెట్టడం మొదలు పెట్టారో మన అందరికి భౌతికం అంటే ఇష్టం కదమ్మా. ఆ నాన్నగారు అలా పలకరించేటప్పుడు మనకి ఏమనిపించేది, ఆ మాటలు మనకి తేనిలాగా అనిపించేయమ్మా, ఇదేంటి మన జీవితంలో మన కష్ట సుఖాలు అడిగినోడు లేడు ఇంతవరకు, మన చూసినోడు లేడు, మన బాగుని అడిగినోడు లేడు, నేనేంటి ఇలా అడుగుతాను ఆశ్చర్యపడిపోయి అయ్యోబాయి నేనేంటి ఇలా అడుగుతాను, మనకు అది తీయగా అనిపించేసి శుభ్రంగా బెల్లం చుట్టూ సేవలు చేరినట్టుగా మనం అందరం చేసేయం. అలాగ భౌతికాన్ని చక్కబెట్టడం బయటకు భౌతికం చక్కబెట్టినట్టు కనపడేవారు ఎప్పుడు ఎవరిని కూడా సాధన చెయ్యండి అని ఏ నాడు గురువు ఏ భక్తుడికి చెప్పలేదు మిమ్మల్ని అందరికి. లేవని వారు సంసారంలోనే మీరు అనేక కష్టాలు పడి వస్తారమ్మా ఇక్కడికే, మళ్ళీ మిమ్మల్ని నేను సాధన చేయండి నేను చెప్తానమ్మా, అలాంటి గురువు ఎక్కడైనా ఉన్నాడమ్మా అసలు అని. అలా ఇంకా భౌతికాన్ని చక్కబెడతా లోపల పని ఏమో లోపల చేసేసారు, లోపల చేసే పని ఆయన తగ్గి అంతరంగంలో అంతర్యామగా ఉండి అంతరంగానుభవం చేసే పని ఆయనది అని మన కళ్ళకు కనపడదు చెవులకు వెళ్ళిపడదు. అన్హీన్ అని అన్హైడ్ కదమ్మా అది, అన్హీన్ అని అన్హైడ్ అది. అందుచేత అలాగమ్మా గురువు మన నాన్నగారు చేసిన పని అదని, ఎందుకంటే అందుకే సంసారంలో అసలు సంసారంలో ఉన్నా మన స్పృహ లేకుండా మనం జీవించేస్తున్నారమ్మా ఎప్పుడు కూడా అని. అది అటువంటి గురువు అమ్మ, అటువంటి శక్తి అమ్మ, అటువంటి దయమ్మ. మనం అందరూ సంసారంలోనే ఉంటున్నాం, సంసారంలో ఉన్నా కానీ ఏమంటుంటాం, సంసారంలో ఉన్నా కానీ మానసిక సన్యాసం చేశారమ్మ మనందరికీ, మనసులో సన్యాసులుగా ఉన్నాం అది గొప్పతనం రేపు. అంటే ఏంటి మానసిక సన్యాసం అంటే ఏంటి, దేహపదార్థం ఏదో సిచ్యువేషన్ వచ్చి అక్కడ మనసులోని వస్తుంది కదమ్మా, వచ్చినప్పుడు కదలకుండా ఉండం కదా, ఆ మనసుని మనం కదిలేటప్పటికి అక్కడ వెంటనే ఆయన మాట వచ్చి అక్కడ కాసేటప్పటికి ఏమవుతుంది, ఓహో ఇది మన 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 ఒంటి మీద ఉంది కాబట్టి ఇది వచ్చింది అని ఒక్కసారి ఆయన సబ్జెక్ట్ లో మాట వచ్చి అక్కడ కాసేటప్పుడు ఏమవుతుంది, వెంటనే తాబరాజు మీద నీటి పొట్టులకి అలా జారిపోతాను, మనం వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోతాం. ఇదంతా కూడా నిజంగా గురువు చేసి పని చెప్పడానికి మాటకి అతీతుడు, ఆయన మనసుకి అతీతుడు. ఇంకా చెప్పాలంటే మన అందరం దక్షిణామూర్తులం అయిపోవాలమ్మా. దక్షిణామూర్తులు అయిపోవడం అంటే జ్ఞానం అని కదమ్మా. అంటే ఏంటి మాటకి మనసకి అందనోడి గురించి ఏం చెప్పగలుగుతామమ్మా, అనుభవించడమే. ఇంకా నోట్లోకి ముద్దు పెట్టుకున్నాక ఇంకా మాట్లాడిపోతున్నంటారే, ఆయన సమక్షంలో ప్రతి వాళ్ళం కూడా ఎవ్వరు అనుభవాలతే అందరికీ ఇచ్చారు, అందరూ కూడా సమక్షం అనుభవించామే ఆ అనుభవాలు ఎవరు అనుభవం వాళ్ళు. ఆ ఆనందంలో ఇంక అసలు తెలియదు, స్పృహ లేకుండా బతికేవంటే ఎంత అదృష్టవంతులమ్మా. అసలు అని అసలు ఇలాగా ఏంటి వంటింట్లోకి వెళ్తే ఏ పక్కనో పక్కన మసంతుకుంటుందనే జీవితాలు మనకు, ఇంకా తప్ప తప్ప ఈ మైండ్ ప్రతిదీ పట్టించుకుంటుంది కదా, అలాంటిది మనల్ని అసలు అది ఇంకా చూడకుండా లోకంతో లోకవాసన దేహవాసన దేహవాసన ఉన్నాయి, లోకవాసన ఉన్నాయి, చేతవాసన ఏ వాసనలు వెళ్తూ కూడా వెళ్లకుండా అసలు ఆయనే ఒక వల కింద వచ్చేసి ఆ వలలో మనల్ని పడేసుకుని నిత్యం నిరంతరం కాస్తున్నాడమ్మా. ఉషా ఇప్పుడు టైం అయిపోయిందమ్మా. హలో
అంటే అంటే ఇంకా టైము పర్వాలేదు, లేకపోతే ఇంకొక సెషన్ చేద్దాము. అదే ఏంటంటే ఒక గంట ఆలస్యం అయింది కదా మనం కనెక్ట్ అయ్యేసరికి.
అంటే మానేద్దామమ్మా ఇప్పుడు.
అదే కొంచెం అదే ఒక రెండు మాటలు చెప్పి ముగించండి ఆంటీ. రెండు నాన్నగారు మాటలు చెప్పి ముగించండి.
అమ్మ లాస్ట్ మాటలు చెప్తానమ్మా, లాస్ట్ అమ్మా మురళి ఇంట్లో జరిగిన సంఘటన ఒకటి చెప్తాను, మీరు అయిపోయాక ముగించేస్తానమ్మా. లాస్ట్ అమ్మా నాన్నగారు అక్టోబర్ అమ్మా అక్టోబర్ నెలలోనమ్మా 8వ తారీఖు 9వ తారీఖు అదే మురళి ఇంటికి వచ్చారమ్మా నాన్నగారు. అప్పటికే బాగాలేదమ్మా, హాస్పిటల్ లో చూపించుకుంటామని వచ్చారమ్మా. వచ్చమ్మా ఏం చేశారంటే ఆ 4 రోజులు కూడానమ్మా సబ్జెక్ట్ రామకృష్ణ పరమహంస గురించి చెప్పారమ్మా. సబ్జెక్ట్ అంటాను ఎలా చెప్పారంటే మురళి ఇంట్లో ఇంకా అసలు రామకృష్ణుడు అయిపోయారమ్మా నాన్నగారు. అలాగ అయిపోయేటప్పటికి ఇంకా అసలు ఆ రామకృష్ణ మాటలు ఒక రోజుని సోమ మంగళ బుధ లక్ష్యమ్మ 4 రోజులు కూడా సబ్జెక్ట్ లక్ష్యవారం అంటే అక్టోబర్ 12వ తారీఖును కూడా మీరందరూ వచ్చేయండమ్మా, నేను మీకు సబ్జెక్ట్ చెప్పి సాయంకాలం భోజనం గిన్నూరు వెళ్ళనన్నారమ్మా. అలాగేనమ్మా రామకృష్ణ మాటల వైభవం ఇంకా 4 రోజులు ఎంత అలా పోషించారంటే అదంతా. ఒక రోజునమ్మా 11 ఇంటికే గోపాల రాజు గారు చూపించుకుందామని అంటే పాపం ఆయన 11 ఇంటికో 12 ఇంటికో రమ్మన్నారంట డాక్టర్ గారు. పడుకున్నారంట అమ్మ నాన్నగారు పడుకుంటే సత్యనారాయణ రాజు గారిని అన్నారంట మనం లెక్కపోతున్నా 12 ఇంటికి వెళ్దాం హాస్పిటల్కే. సరిగ్గానమ్మా హాస్పిటల్కే ఆయన వెళ్ళారు. వెళ్ళి వచ్చాక ఇంకా వేళ సాయంకాలం 4 ఇంటికి వెళ్ళాము. వెళ్ళేవాడికమ్మా చెప్పారమ్మా ఇంకా నాన్నగారంటమ్మా పడుకోగానంటే రామకృష్ణుడు కళ్ళకి వచ్చేసారమ్మా 11 ఇంటికంట పొద్దుట 11 ఇంటికి కళ్ళకి వచ్చేంత ఇంకంట నాన్నగారిని రామకృష్ణుడు పెడతాడంటే ఏమనంటే నీకు ఎందుకు నీకు కంగారేంటి నీకు హాస్పిటల్తో పని ఏంటని అడిగేదంటమ్మా. హాస్పిటల్తో పని ఏంటి నీకు హాస్పిటల్కి వెళ్ళవలసిన పని ఏంటని నేను అది అడుగుతున్నాడమ్మా. రామకృష్ణుడు కళ్ళో కనపడ్డాడమ్మా శారదామాత ఇద్దరునై అని చెప్పారమ్మా. చెప్పి కాళ్ళు చూపినావా ఈ కాళ్ళ కోసం వెళ్తానంటున్నావు నువ్వు అన్నారంటమ్మా. ఏదో అది చెప్పేసినా కదమ్మా అలా చెప్పారమ్మా. అయిపోయాక మా 4 రోజుల్లోని రామకృష్ణ వైభవం ఎలాగంటే రామకృష్ణ గదిలో 2 మంచాలు ఉండేవి కదమ్మా. 2 మంచాలు ఉంటేనంటే చిన్న మంచం మీద శారదామాత పడుకునేదంటమ్మా, పెద్ద మంచం మీద రామకృష్ణ పడుకునేవాడు. ఒక రోజునంట రామకృష్ణుడు అన్నాడంట శారదా చిన్న మంచం ఇరుగ్గా ఉంటుంది కదా చెప్పి ఈ మంచం మీద పడుకో అన్నాడంట. ఇది ఖాళీగా ఉంది ఇక్కడ పడుకో అన్నాడు. అప్పుడు శారద అందంట ఎందుకు నేను వచ్చి ఈ మంచం మీద పడుకుంటే నీకు ఇరుక అవుతుంది కదా, నా నిద్ర నాదే నీ నిద్ర మీదే అన్నాం. అంటే అప్పుడు అన్నాడంట రామకృష్ణుడు అన్నాడంట నా నిద్ర నేను చూసుకుని ఇతరుల నిద్ర చూడనంట స్వార్థపరుల్లా కనపడుతున్నానా శారదా అన్నాడంట. ఎంత బాగుందో చూడండి సార్ డైలాగ్. అంటే అప్పుడు శారద అందంట పరమార్థం ఉన్న చోట స్వార్థం చేస్తుందా అంటమ్మా. అసలు మాటలో ఆ వైభవం అసలు ఎవరు చెప్పారమ్మా అసలు అని అలా ఇంకా 4 రోజులు కూడా అమ్మ రామకృష్ణ పరమహంస గురించి చెప్పడం అమ్మా. 12 దాకా ఉంది ఇంకా 13 అదే ఇంకా వెళ్తాం వైజాగ్యతం అన్ని నీకు తెలిసిందే కదమ్మా అలా జరిగిందమ్మా. ఇంకేమీ లేదమ్మా మనం ఒక్కటే చెబుతానమ్మా లాస్ట్ మాట ఏంటంటే మన జీవితంలో మనం ఎన్నాళ్ళు ఉంటాం ఈ భూమి మీద అన్నాళ్ళు కూడా ఏమి మనకు సాధన అంటే ఒకటే సాధన నేనంటాం ఆయన స్మరణ ఆయన మాట ఆయన జ్ఞాపకము ఆయన శ్రవణము ఆయన మననము ఆయన ధ్యాస ఇది వదిలిపెట్టకుండా ఉంటే చాలు ఇదే మన సాధన ఇదే మన తపస్సు ఇదే ఇదే మనని నాన్నగారి దగ్గరికి ఆ మోక్షంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఇంతకు మించి లేదమ్మా అంటే ఇంకా ధన్యవాదాలమ్మా మీ అందరికీ తప్పులుంటే మన్నించండి ఇప్పటి వరకు జరిగింది సరే
సూపర్ ఆంటీ. నేనన్నట్టే స్విచ్ నొక్కితే ఇంకా స్థాయి ఆగదు అలాగా చాలా బాగుంది. ఏంటంటే అదే అందుకే ఇంక నేను మధ్యలో ఎందుకు మాట్లాడలేదంటే ఆల్రెడీ కొంచెం లేట్ అయింది కదా మనకి ముందు పూర్తిగా కనెక్ట్ అయ్యేసరికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆంటీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మళ్ళీ ఇంకా 1-2 మంత్స్ ఆగి అదే కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక సెషన్ చేద్దాము మొత్తం కంప్లీట్ అవ్వలేదేమో.
నా ఫోన్ పనిచేయకమ్మా ఇన్ని టిప్పలు పెట్టేసిందమ్మా.
అయ్యో పర్వాలేదు అంటే మీరు చాలా ధారాళంగా అందుకే ఇంక నేను మధ్యలో నేను టైం అందుకే తీసుకోలేదు మీరు కంటిన్యూస్ గా
కంటిన్యూస్ గా 1 అవర్ హాఫ్ అన్ అవర్ అదే 1.5 అవర్ పైన కంటిన్యూస్ గా మాట్లాడేశారు. అది చెప్పాను కదా చాలా బాగుందండి. మళ్ళీ మళ్ళీ త్వరలోనే మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓం శ్రీనారాయణ పరమాత్మనే నమః.
అలాగే అలాగే. ఆ పిల్లోడు ఫోన్ పెట్టాక మా పిల్లోడు ఫోన్ ద్వారా మాట్లాడానమ్మా.